భావజ్ఞానతిమిరందస్య జ్ఞానజనాశలాకయ చక్షురుమిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదామయ్యం దదాతి స్వపదాంతికం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ దిస్ డిస్కషన్ ఆన్ తపస్య అనుగ్రహ. టుడే వి విల్ కన్సిడర్ ద టాపిక్ ఆఫ్ తపస్య, అండ్ టుమారో విల్ సీ హౌ దట్ ఇస్ రిలేటెడ్ టు అనుగ్రహ ఆర్ మెర్సీ. These are, although very fundamental topics, they can be very elevated also, because the ways of tapasya are followed by all great souls, beginning from Brahma, all the way to all of us. Without tapasya, no true spiritualist can make progress.
అందుకనే ఈరోజు మన చర్చనీయాంశం తపస్సు అనుగ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి చర్చనీయాంశం. ఇది ఈరోజు తపస్సు గురించి చెప్పుకుందాము, రేపు అనుగ్రహం లేదా కృప అంటే ఏమిటో చెప్పుకుందాం. ఈ తపస్సు అనేటువంటిది, ఇది చూసేదానికి ఈ రెండు అంశాలు కూడా ప్రాథమిక అంశాలుగా అనిపిస్తాయి ఆధ్యాత్మిక జీవితంలో, కానీ ఎంతో గాఢమైనటువంటి అంశాలు కూడా. కారణం ఏంటంటే ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ తపస్సు అనేదాన్ని చేశారు. బ్రహ్మ నుంచి మొదలుకొని ఇప్పుడు మన సామాన్య జీవులైన మనందరం కూడా ఈ తపస్సు అనేటువంటిది చేయవలసే ఉంది, చేశాం కూడా. ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి అనేది తపస్సు చేయకుండా ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదు.
తపస్సు ఇస్ ద వెల్త్ ఆఫ్ బ్రాహ్మణ అండ్ నేచురల్ ఇస్ ద వెల్త్ ఆఫ్ ద బాడీస్, బికాస్ ద బాడీస్ ఆర్ బోత్ బ్రాహ్మణ అండ్ డివోటీస్. దే హ్యావ్ బ్రహ్మనికల్ క్వాలిటీస్ ఆల్రెడీ. వన్ వాజ్ నాట్ కల్టివేటెడ్ all brahmanical qualities cannot become a pure devotee. So the wealth of brahmanas and devotees is the performance of tapasya.
ఈ తపస్సు అనేది బ్రాహ్మణుడికి ఉండేటువంటి సంపద, అంటే భక్తుడికి ఉండేటువంటి సంపద అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే భక్తుడు అంటే బ్రాహ్మణుడు మరియు భక్తుడు కదా. ఎందుకంటే బ్రాహ్మణ లక్షణాలు పొందనిదే ఏ ఒక్కరు కూడాను మంచి శుద్ధ భక్తుడు కాలేడు. కాబట్టి తపస్సు అనేటువంటిది భక్తుని యొక్క సంపద అని మనం గుర్తించాలి.
Because by tapasya, one can become very powerful. Simple example, Mahatma Gandhi, Srila Prabhupada said, he became very powerful because of performing brahmacharya. Of course, his tapasya is not in the mode of goodness. His tapasya is considered in the mode of passion, because his tapasya was performed for popularity and political victory. Such tapasya cannot be considered purely as tapasya and goodness. But still, one can become powerful. Hiranyakashipu, he performed severe tapasya, even though it was for a selfish purpose. Still, he became very powerful. Ravana, so many persons. Tapasya makes one very powerful. Dhruva Maharaj performed such severe tapasya that the whole universe was shaking under his feet. So Prabhupada mentions that the kind of tapasya that Dhruva Maharaj performed, we can hardly imagine. So tapasya makes us powerful, but the power is not exactly to be used for material purposes. that power is also to be used for Krishna's service. Otherwise, the tapasya becomes a mode of passion activity.
తపస్సు అనేటువంటిది మనిషిని శక్తివంతుని చేస్తుంది. ఎవరైతే తపస్సు అనేటువంటి తీసుకుంటారో వాళ్ళు మహాశక్తివంతులు అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ గాంధీ మహాత్ముడు ఉంటాడు, ఆ గాంధీజీ ఆయన తపస్సు చేశాడు, బ్రహ్మచర్యం అనే తపస్సు పాటించాడు, మహాశక్తివంతుడు అయ్యాడు అతను. అయితే అతడు చేసిన తపస్సు వచ్చి సత్వగుణాల తపస్సు కాదు, రజోగుణానికి చెందిన తపస్సు. తొలకబడి కోసం, రాజకీయ విజయం కోసం ఆయన చేసినటువంటి తపస్సు ద్రౌపదులు వారు తెలియజేశారు. ఆ రకంగా తపస్సు అతను చేశాడు, కానీ దానిలో ఎంత శక్తినైతే పొందాడు. హిరణ్యకశిపు కూడా ఘోరమైన తపస్సు చేశాడు, కానీ స్వలాభం కోసం ఆ తపస్సు ద్వారా వచ్చిన శక్తిని అతను ఉపయోగించుకున్నాడు. ఇలా తపస్సు చేయడం వల్ల ఎవరికైనా సరే శక్తి అనేటువంటిది లభిస్తుంది. ధ్రువ మహారాజు కూడా ఎంతో గొప్ప తపస్సు చేశాడు. ఆయన చేసిన తపస్సుకి మొత్తం విశ్వం అంతా కూడా ఆయన పాదం కింద వణికిపోతుంది. అంత అసలు మనం ధ్రువ మహారాజు చేసినటువంటి తపస్సును ప్రభుపాద చెప్తున్నారు, ఊహించుకోవడం కూడా కష్టం అంట. అట్లా ఎవరైనా సరే తపస్సు చేసే శక్తి అనేది వస్తుంది, కానీ శక్తిని మనం దేనికి ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. తపస్సు ద్వారా వచ్చే శక్తిని కూడా మనం కృష్ణుడి యొక్క సేవలోనే ఉపయోగించాలి.
So what is tapasya? Tapasya means voluntarily controlling the bodily demands or accepting bodily pains for the sake of spiritual advancement.
Tapasya ante enti? శారీరకమైనటువంటి అవసరాన్ని స్వచ్ఛందంగా స్వతహాగా నిగ్రహించుకోవడము, నియంత్రించడము, లేదా శారీరకపరమైనటువంటి బాధల్ని ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం స్వతహాగా తీసుకోవడం.
అండ్ body means not only the gross body but the subtle body also. So body and mind, and one can say even intelligence, because the intelligence is what controls the mind. Therefore one has to apply the intelligence properly in Krishna's service. One has to control the mind and fix it upon Krishna, and one has to control the bodily senses also. All these taken together is called tapasya.
ఇక్కడ తపస్సు అంటే శారీరకపరమైన తపస్సు మనం తీసుకోవాలి. శరీరం అనంటే ఇక్కడ స్థూల శరీరం అనే కాదు, ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అంటే మనస్సు కూడా వస్తుంది. శరీరం మనస్సు రెండింటికి మనం తపస్సు తీసుకోవాలి. మరి బుద్ధి మాట ఏమిటి అని అంటే బుద్ధి కూడా తీసుకోవాలి, ఎందుకంటే బుద్ధి మనసు నియంత్రిస్తుంటుంది కాబట్టి. బుద్ధినేమో సక్రమ కృష్ణ సేవలో ఉపయోగించాలి, మనస్సును గ్రహించి కృష్ణ మీద స్థిరంగా ఉండేటట్లు చేయాలి, శరీరం యొక్క ఇంద్రియాలతో ఆ కృష్ణుడికి సేవ చేస్తూ ఇట్లా బుద్ధిని మనస్సుని శరీరాన్ని మూడింటిని కూడా ఆ సేవలో నిమగ్నం చేస్తూ వాటిని నిగ్రహిస్తూ అది తపస్సు అనబడుతుంది.
ఇన్ ది లిస్ట్ ఆఫ్ బ్రహ్మనికల్ క్వాలిటీస్ కృష్ణ మెన్షన్స్ శమో, దమ, తప, శౌచం, శాంతిరాజం, మేవచ, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మకర్మ, స్వభావజం. సో హియర్ హీ సెపరేట్లీ ఐడెంటిఫైస్ శమ, దమ అండ్ తప. శమ మీన్స్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్, equanimity of the mind, and dhamma means control of the senses, and tapa, austerity, is voluntarily accepting some painful condition, not just controlling the senses but voluntarily accepting some painful condition for the sake of spiritual advancement. So from although tapa is very closely related to sense control and mind control, it is in one area is when there are disturbances you are controlling yourself. Tapa is different, you are purposely getting yourself into disturbance. And tolerating. This is called tapasya.
Brahmana lakshanalu cheppetuvanti perutho Krishnudu శమో ధమో తపస్సు శౌచం అని చెప్పాడు. తపస్సు అనేదాన్ని ఆయన అక్కడ పేర్కొన్నాడు బ్రాహ్మణ లక్షణాల్లో. అక్కడ శమ ధమ తప మూడింటిని వేరు చేసి చెప్పాడు ఆయన. శమ అంటే మనస్సును గ్రహించడం, ధమ అంటే శరీర ఇంద్రియాలను గ్రహించడం, తప అంటే తపస్సు చేయడం. మరి ఇదేమో శమ అంటే మనస్సును గ్రహించడం, ధమ అంటే ఇంద్రియాలని నిగ్రహించడం అని చెప్పినప్పుడు మరి తప అంటే ఏంటి? స్వచ్ఛందంగా కష్టాన్ని తీసుకోవడం. ఈ స్వచ్ఛందంగా కష్టాన్ని తీసుకోవడం అనేటువంటిది ఏమిటంటే, ఒక పక్క శరీరాన్ని శరీర ఇంద్రియాలను మనసు నిగ్రహించడం ఒక ఎత్తు అయితే, స్వచ్ఛందంగా కష్టం తీసుకోవడం అనేటువంటిది మరొక ఎత్తు. ఈ రెండు విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండింటిలో ఒక దాంట్లోనేమో కలత్ చెందేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన ఇంద్రియాలను నిగ్రహించుకుంటున్నాం ఈ శమాధమాల్లో. తపస్సు అంటే ఏంటంటే ఉద్దేశపూర్వకంగా కలత్ చెందేటువంటి పరిస్థితులకు లోనవుతూ వాటిని సహిస్తూ ఉన్నాం, అది తపస్సు.
We will go into examples of that just in a few minutes. Before that, we'll begin with Lord Brahma's situation, so that we know what is the standard. Lord Brahma is the originator of the Sampradaya. He is the first created being, Brahma Madhva Gaudiya Sampradaya. And he is called Atma Bhu, Satvatma Yoni, Ati Vishmita Ashritobjam, Kalena Tivra Tapasa, Parishuddha Bhava, Tvam Atmanisha Bhuvingandam, Ivati Sukshmam, Bhutendriya Yashamaye, Vidadan Namaste. So, this is Prahlada Maharaja's prayer to Lord Narasimhadev in the 7th canto, 9th chapter. He says, Satvatma Yoni, who is Atma Yoni? Lord Brahma. Ativishmrita Ashrita Abjam. Abjam means the lotus flower. So after appearing from the lotus flower that comes from the lotus navel of Lord Vishnu, Lord Brahma is Ativishmrita. He is completely bewildered. Where have I come from? Where is my source? There is nobody else. At least we have somebody to talk to. He has no one to talk to. It's all dark. And he is trying to go up and down the lotus flower. There is no end to the lotus flower. You know, that lotus flower is not a small lotus flower, like we might think. This is a gigantic universal lotus flower. So he goes up and down it, and his speed is quite fast. Because he's not an ordinary, you know, insect or something going up and down the lotus flower. He has got amazing speed. Capacity of Lord Brahma can hardly be imagined. And he goes up and down the lotus flower, completely bewildered what to do. He has this creative urge in him, but he doesn't know where the elements are and how to create the universe. So at that time, he gets two syllables. And these syllables are now identified in the Bhagavatam. It says, it's the 16th and the 21st syllables of the Sparsha Matras, consonant sounds. The 16th one is Ta, and the 21st is Pa. So Tapa. So this is all he heard. But hearing this, he understood, because he is so intelligent, what to do. And the two words, but he is getting inspiration from Krishna within the heart. There is no one else to instruct him. So, kalena tivra tapasa parishuddha bhava. He performs very long penance by the calculation of demigods, 1000 celestial years. Then he is able to do the creative work. And then also how? Bhutendriya Yashamaye Vidatam Dadarsha. Dadarsha means he was shown. What is that? Bhutendriya Yashamaye. The subtle elements, Ivati Sukshmam, Bhuvigandham, Ivati Sukshmam. All the subtle elements were shown to him by the process of Tivra Tapasa. If Lord Brahma has to perform severe penance to do his service to Krishna, then that same principle will apply to everybody in the disciplic succession. Not that we'll eat nice rasgullas and chapatis and, you know, and do all kinds of things, sense gratification and have a preaching program. It's not possible. So the very first living being who is very, very pure, only such persons can get to that position. To become a Lord Brahma, one has to flawlessly execute 100 births of sannyas ashram consecutively. Consecutively flawless sannyas ashram for 100 births. I can't even imagine what that would be. I'm not able to execute even grihastha ashram. One birth I'm having trouble. Then what to speak of 100 births of sannyas ashram, perfectly executed, flawlessly. Every Gayatri mantra chanted on time. Every sannyas mantra chanted on time. Three times a bath every day. Total renunciation. Chaturmasya, eating off the floor. So, this is sannyas ashram. When you can do this for 100 births, then you become qualified to become a Lord Brahma. And then he has to further perform tapasya to do his service. He has taken birth as Brahma, but still he has to get qualification. How? Kalena tivra tapasa. Parishuddha bhava. Parishuddha bhava means to become completely purified, he has to perform this tapasya. Then what happens? Kalena tivra tapasa parishuddha. Tvam atmanisha bhuvigandam ivati sukshmam. So, tvam atmanisha. Within his heart, Krishna is there, atmanisha. Just like bhuvigandam, in the earth there is fragrance, in a subtle way. In the same way, Hare Krishna. In the same way, Krishna is present in a subtle way in everybody's heart. And that's, from that subtle inspiration, bhuteendriyashayame vidadam dhadarsha. So he gets the inspiration to create. So it takes a lot of austerity to actually execute our services properly.
ఇది ఎట్లా అనేటువంటిది మనం కొన్ని ఉదాహరణ ద్వారా తెలుసుకుంటాము. మొట్టమొదటి బ్రహ్మదేవ ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది తప అనేటువంటి దానికి ప్రమాణం అంటే ఎట్లా ఉండాలని తెలుస్తుంది. ఈ బ్రహ్మదేవుడు ఆయన మొట్టమొదటి ఉద్భవించినప్పుడు భగవంతునికి నాభిగమల నుంచి ఒక పద్మంలో ఉద్భవించాడు. ఇది భాగవతం 7:9 ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థించేటప్పుడు చేసిన ప్రార్థనలో ఈ వివరణ అంతా కూడా ఉంది. ఆ బ్రహ్మదేవుడు ఉద్భవించిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి ఉద్భవించాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు మనకంటే మాట్లాడేదానికి మనుషులు ఉన్నారు కానీ అక్కడ ఆయనకి ఎవరు లేరు, అంత చీకటిగా ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే పద్మం యొక్క కాండం పట్టుకునేసి కిందకి పైకి తిరుగుతున్నాడు అనమాట. ఎక్కడ ఏమీ అర్థం కావట్లేదు. అయితే మనం అనుకునే పద్మం కాదు అది, అది విశ్వ పద్మం కాబట్టి దాని యొక్క ఆది అంతాలు ఆయనకు అర్థం కావడం లేదు. అది బ్రహ్మదేవుడు అంటే ఆయన ఎంత వేగంతో ఉంటాడు, చాలా వేగంతో ఆయన కిందకి పైకి వెళ్తున్నాడు కానీ ఎక్కడ ఆయనకి ఆది అంతం తెలియడం లేదు. ఆ సమయంలో ఆయన ఒక శబ్దం విన్నాడు అనమాట, తప అనేది. భాగవతంలో అయితే దానికి ఏం చెప్పారంటే మామూలుగా ఈ అచ్చులలో 16-20 అక్షరాలు అనేవి అతనికి వినపడ్డాయని చెప్పారు. 16 అక్షరం అంటే త, 20 అక్షరం అంటే ప. తప అనేటువంటి మాట అతను విన్నాడు. విని తర్వాత అప్పుడు వెళ్లి పద్మంలో కూర్చొని 1000 దేవతా సంవత్సరాలు చాలా దీర్ఘకాలం అతను కాలేన తీవ్ర తపస్సు పరిశుద్ధ భావ అని చెప్పేసి అంటున్నారు. అలా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఇది బ్రహ్మదేవుడు తన కృష్ణుడికి సేవ చేయాలి, అతనికి లోపల ఉద్రేకం ఉంది, జన్మ సృష్టించాలనే ఉద్రేకం ఉంది కానీ సృష్టించడానికి మూలకాలు ఎక్కడున్నాయి తెలియదు, ఎలా సృష్టించాలో తెలియదు. కృష్ణుడి కోసం ఆయన సేవ చేయాలనుకుంటున్నాడు, ఎలా చేయాలి అతనికి తెలియదు. 1000 దేవత సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు అతనికి కృష్ణుడికి సేవ చేయడానికి ఏమిటనేటువంటివి సూక్ష్మమైనటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో సృష్టి కారకాలు అవన్నీ కూడా అతనికి కనపడ్డాయి. అప్పుడు అతను సృష్టి అనేది చేశాడు. మరి బ్రహ్మదేవుడు వచ్చేసి మనందరికీ కూడా మూల పురుషుడు, మన సంప్రదాయానికి ఆయన తొట్టతొలి వ్యక్తి కనుక ఆయనే చెప్తు మనకి తెలియజేస్తున్నాడు తపస్సు చేస్తేనే కృష్ణుడికి సేవ మనం చేయగలం. అట్లా ఆయన పరంపరలో వచ్చిన మనమంతా కూడాను తపస్సు అనేటువంటి తీసుకుంటేనే కృష్ణ సేవ చేయగలుగుతాం. అలా కాకుండా ఏదో గులాబ్ జాములు మంచి చపాతీలు తినేసేసి ఇందిరి భోగాలు ఒక పక్కన చేసుకుంటూ ప్రచారం ఒక పక్కన చేసుకుని అట్లా బతికేస్తానని అంటే అది కుదరదు అనమాట. తపస్సు తీసుకోగలిగితే ప్రచారం మనం బాగా చేయగలుగుతాము. ఆయన మనకు ఆదర్శప్రాయంగా ఉన్నాడు. బ్రహ్మదేవుడి జన్మ పొందడం అంటే చాలా కష్టం. అది 100 సన్యాసాశ్రమాలు 100 జన్మల్లో ఏకదాటిన 100 జన్మల్లో సన్యాసాశ్రమం పరిపూర్ణంగా పాటిస్తే బ్రహ్మజన్మం వస్తుంది అనమాట. అంటే ప్రభు చెప్తున్నారు నేను గృహశాస్త్రమానికి నాకు కష్టంగా ఉంది, సన్యాసాశ్రమం అది 100 జన్మలు పరిపూర్ణంగా అంటే ఎటువంటి మత్స లేకుండా దోషరహితంగా పాటించాలి. దోషరహితంగా అంటే ఈ చాతుర్మాసము ఆ కటిక నేల మీద తీసుకోవడము, గాయత్రి మంత్రం 3 సార్లు, అదేవిధంగా సంధ్యావందనము, ఈ రకమైనటువంటిది స్నానం చేయడము, గాయత్రి మంత్రం చెప్పడం, సన్యాస మంత్రం చెప్పడం అన్ని పక్కగా చేస్తే అప్పుడు బ్రహ్మజన్మం వస్తుంది. వస్తే అయిపోలేదు, అక్కడ వచ్చిన తర్వాత మళ్లీ అక్కడ సేవ చేయాలి కృష్ణుడి కంటే తీవ్రమైన తపస్సు ఆచరించాలి. ఇది ఈ తపస్సుకున్నటువంటి స్థితిలో ఉందన్నమాట.
సో తపస్సు ఇస్ వన్ ఆఫ్ ది 4 ప్రిన్సిపల్ పిల్లర్స్ ఆఫ్ రిలిజన్. తప, శౌచం, దయా, సత్యం, ఇతి పాద కృతే కృతాః. సో అధర్మాంశైస్ త్రయో భగ్నః స్మయ సంగ మదైస్తవ. Maharaj Parikshit is speaking to Kali, that in to Dharma, the bull, that in Kali Yuga, 3 of your 4 legs are shattered. In Krita Yuga, you had 4 legs or 4 pillars of religion. The first pillar is tapasya, and it is the first pillar that goes first. Tapasya goes first. At the end of Satya Yuga, people's capacity for performing tapasya is greatly reduced. At the end of Treta Yuga, mercy is greatly reduced. At the end of Dwapara Yuga, cleanliness is also gone. And finally, in Kali Yuga, gradually, the fourth leg of religion, truthfulness will also be gone. So, in Kali Yuga, the fourth leg of religion is still there. What is that? That is the Srimad Bhagavatam. That is what the fourth leg of religion is. But gradually, the message of Srimad Bhagavatam also be tampered with. Slowly, slowly, people will change the Srimad Bhagavatam's message also. Because there are so many stories that people say which are not really authentic. They have come from different sources, not from parampara sources. And therefore, even this leg of religion will be gradually finished, the leg of truthfulness. Truthfulness is there means, we always used to wonder, truthfulness, how is it there? Because most of the relationships are filled with hypocrisy and duplicity. And that is the characteristic feature of Kali Yuga. All relationships are filled with hypocrisy. But still it is said that truthfulness is the leg of religion that is still present. What is the truthfulness? It is the Srimad Bhagavatam. Srimad Bhagavatam is the last leg of religiosity which is still present. But it is also shaky, because Srimad Bhagavatam has to be received and transmitted only through disciplic succession. So in order to do that, if you want to keep using the Srimad Bhagavatam, using the Nama Sankirtan and Srimad Bhagavatam, you can restore the three remaining legs of religion. It is possible. Tapa, Shaucham and Daya can be restored using the last leg of religion, namely Srimad Bhagavatam or truthfulness.
ధర్మానికునేటువంటి నాలుగు పదాల్లో ఒక పదం వచ్చి తపస్సు అనేటువంటిది. ధర్మానికి నాలుగు పదాలు అనేవి మనకు తెలుసు. అదేమిటంటే తపస్సు, అదేవిధంగా దయ, శౌచం, సత్యం అని చెప్పి ఇవన్నీ కూడాను ఆయా యుగాలలో యుగాంతం కల్లా తగ్గిపోతూ వచ్చాయి. సత్యయుగాంతం కల్లా కూడాను ఈ తపస్సు అనేటువంటిది బాగా తగ్గిపోయింది. అదేవిధంగా త్రేతాయుగానికి దయ అనేటువంటిది తగ్గిపోతూ వచ్చింది. ద్వాపర యుగానికి శుభ్రత, శౌచం అనేది తగ్గిపోతూ వచ్చింది. ఈ కలియుగ చివరికి వచ్చేసరికి సత్యం అనేటువంటి తగ్గిపోతూ వస్తుంది. ఈ కలియుగంలో ఉండేటువంటి సత్యం అనేటువంటిది ఒకటే, అదొక్కటే పాదం ఉంది. ఏమిటో సత్యపాదం అంటే భాగవతం. ఈ భాగవతం అనేటువంటిది ఈ కలియుగంలో సత్యపాదం. అది ఆ సత్యపాదం కూడా ఇప్పుడు ఏమైందంటే ఎంతో మంది వికృతమైనటువంటి వ్యాఖ్యాతలంతా కూడాను భాగవతానికి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు రాయడం ద్వారా ఆ సత్యమైన పాదం కూడా కుంటుపడిపోతుంది అన్నమాట. మనం ఆ సత్యమైనటువంటి ఏదైతే భాగవతం ఉందో దానిని మనం కుంటుపడకుండా చేయాలి అంటే పరంపరలో వస్తున్నటువంటి భాగవతాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఇది ఒక్కటే ఇక్కడ మిగిలినటువంటి పాదం. ఈ భాగవతం అనేది, ఈ నామ సంకీర్తన అనేది, ఇది గనక మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఈ సత్యం అనే ఈ ఒక్క పాదాన్ని మనం, ఎందుకంటే కలియుగంలో సంబంధ బాంధవ్యాలన్నీ కపటాలతోనూ లేకపోతే నకిలీతనంతో నిండి ఉన్నాయి. అటువంటి కలియుగంలో సత్య సంబంధాలు రావాలి అంటే ఈ సత్యపదం అనేటువంటి భాగవతం ఉండాలి. భాగవతం, నామ సంకీర్తన అనేటువంటి ఈ కలియుగ సత్య ధర్మం అనే పాదం ద్వారా మనము మిగతా మూడింటిని కూడా తీసుకుని రావచ్చు అనమాట. తపస్సుని, అశుభ్రతని, దయను, వాటిని కూడా తీసుకుని రావచ్చు. అంత శక్తి దీనికి ఒకదానికి ఉంది. ఇవన్నీ కూడా పరీక్షిత మహారాజు వివరిస్తూ ఉన్నారన్నమాట.
సో దీస్ ఫోర్ లెగ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ఫోర్ ఆపోజిట్ ప్రిన్సిపల్స్. ఆస్టెరిటీ ఇస్ డిస్ట్రాయిడ్ బై ప్రైడ్ ఆర్ ఇంటాక్సికేషన్. ఇంటాక్సికేషన్ మీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇఫ్ సంబడీ టేక్స్ టూ మచ్ కాఫీ, టీ, డ్రింకింగ్, స్మోకింగ్, then naturally he cannot rise early in the morning, he cannot do his duties properly. And pride also has the same thing, because pride is also a very severe sort of intoxicant. When pride comes, then one tends to neglect the order of the spiritual master and gives priority to whatever he feels he should do. The basic principle of tapasya is that the order of the spiritual master, order of God, order of Krishna, received through the spiritual master should be executed at any cost. This is the basic principle of tapasya. When one becomes proud of whatever reason, either due to too much praise or too much accomplishment, or simply because one is a great scholar, I am susceptible to that kind of pride. Because I read a lot, I study a lot, so easily possible that I become proud, thinking that I am a great scholar. Somebody may become proud because of their singing capacity. Somebody may become proud because of their speaking capacity. So when one becomes proud of these things, then the ability to follow the order of the spiritual master will be immediately attacked. Because you will start giving priority to other things. Suppose I cultivated 25 people. I will think that preaching to them till midnight is more important than rising for Mangalarti. Because I will think that their needs are very important. But spiritual master's order is you should rise for Mangalarti. But I will not be able to do that. But I will be doing something else which is not actually ordered by the spiritual master.
ఇక్కడ మనం గమనిస్తే ఈ తపస్సు ఇటువంటి నాలుగు కూడా నాలుగు వ్యతిరేకమైనటువంటి విషయాల ద్వారా పూర్తిగా నాశనమైపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు తపస్సు అనేటువంటిది మత్తు ద్వారా గర్వం ద్వారా ఆ తపస్సు అనేటువంటిది అంతరించిపోతుంది. మత్తు అనడం మనకు తెలిసిందే, ఈ పానీయాలు మత్తు పానీయాలు అంతా కూడా అనమాట. అది ధూమపానం అయితే, మద్యపానం అయితే, కాఫీ అయితే, టీ అయితే, ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల తెల్లవారుజాము లేవడం కానీ, మన యొక్క విద్యుత్ ధర్మాలు నిర్వహించడం కానీ, ఇవన్నీ కూడా మనం సక్రమంగా చేయలేము. ఆ విధంగా మనకి తపస్సు చేసేటువంటి శక్తిని పోతుంది. రెండవది ఏంటంటే గర్వం. అది దేనికైనా సరే రావచ్చు. ఆ గర్వం అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆధ్యాత్మిక గురుకు సూచనలు మనం లెక్క పెట్టం. నా సొంతంగా నేను ఆలోచించాలి, నా సొంత ఆలోచనలు విలువనిస్తాను కానీ గురువు యొక్క ఆలోచనలకు నేను విలువను. అప్పుడు కూడా గురువు ఆజ్ఞను ఉల్లంఘిస్తాము. దానివల్ల మన తపస్సు అనేటువంటి పోతుంది. తపస్సు అనేదానికి ప్రధాన సూత్రం, ప్రాథమిక సూత్రం ఏంటంటే భగవంతుడి నుంచి గురువు నుంచి ఏవైతే సూచనలు వస్తున్నాయో, భగవంతుడు సూచనడు గురువు ద్వారా వస్తాయి. ఆ సూచనల్ని ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరాల్సిందే, వాటిని అంగీకరించి తీరాల్సిందే. తపస్సులో మొట్టమొదటి అంశం ఇది. ఈ విధంగా గర్వం అనేటువంటిది వచ్చినప్పుడు ఏముందంటే ఆ పని మనం చేయలేమన్నమాట. దేనికోసమే రావచ్చు గర్వం అనేటువంటిది. నేను బాగా ఎక్కువగా నేను రకరకాలైనటువంటి విషయాలు సాధించానని రావచ్చు, లేకపోతే నేను ఎన్నో విషయాలు నాకు తెలుస్తున్నాను, నేను పండితున్నానేటువంటి విషయంలో దానిలో రావచ్చు, లేదు ఇంకా నేను రకరకాలైనటువంటి కార్యక్రమాలు నేను చేయగలననేటువంటి ఉద్దేశంలో రావచ్చు. ఎట్లయినా సరే ఆ గర్వం అనేది వచ్చిందంటే ఏమవుతుందంటే ఇచ్చినటువంటి సూచన అనేటువంటిది మనం తీసుకోలేని స్థితిలో అయిపోతాం అన్నమాట. దానివల్ల ఇచ్చిన సూచన కన్నా కూడా మనం చేసే పనులే మనకు ముఖ్యం అవుతాయి. ఉదాహరణకు ఒక 20 మందినో ఎంతమందినో మనం వాళ్లతో పరిచయం చేసి, వాళ్ళకి ప్రచారం చేసి, వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళని బాగా చూసుకుంటున్నాం. ఒక ఏమనిపిస్తుంది, ఇప్పుడు వాళ్ళకి అర్ధరాత్రి అపరాత్రి దాకా వాళ్ళకి ఎప్పుడో మనం చెప్తూ కూర్చొని ప్రచారం చేయడం ముఖ్యం అనిపిస్తుంది. తెల్లవారుజామున మంగళారతి ఇంకా తదితర కార్యక్రమాలకు రావడం అనేటువంటిది గురువు గారు ఇచ్చినటువంటి సూచన. ఆ సూచన మనం పట్టించుకోవాలి తీవ్రంగా. వీళ్ళని మనం బాగా చూసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పి వాళ్ళకి చెప్తూ మనం కూర్చుంటాం. ఇట్లాంటివన్నీ కూడా దేనివల్ల వస్తాయంటే అవి ఈ తపస్సు అనేటువంటిది వదిలేయడానికి మనలో వచ్చిన గర్వం వల్ల వస్తూ ఉంటాయి.
వెరీ నైస్ పాయింట్. హౌ ప్రైడ్ మేనిఫెస్ట్ అండ్ అటాక్స్ ఆస్టెరిటీ. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రియల్ ఆస్టెరిటీ, యూ మే నాట్ అండర్స్టాండ్ దిస్. యూ మే థింక్ ఆస్టెరిటీ ఈస్ సింప్లీ ఫాస్టింగ్ ఆన్ ఏకాదశి అండ్ యు నో టేకింగ్ అ లాట్ ఆఫ్ ఫిజికల్ ట్రబుల్ ఫర్ దిస్ అండ్ దట్. బట్ ద రియల్ ఆస్టెరిటీ ఈస్ టు accept the order of the spiritual master upon our head and fulfill it with whatever pains that may be necessary. Like Srila Prabhupada, he received the order from Bhaktisiddhanta Saraswati Thakur. If you ever get money, print books and preach in English. So taking these two orders, Prabhupada went through a lot of austerity to fulfill these two orders of Srila Prabhupada. He did not spare any austerity. For us, Srila Prabhupada has given that thing. One thing I want, the highest standards of devotional service to be maintained. Our routine work, rising early, cleansing, chanting, temple worship, sankirtana, study, these things must go very nicely. And if they become improved more and more and are not neglected or in any way decreased, then our all other activities will be successful. This is an order of Srila Prabhupada.
ఇది చాలా చక్కటి మంచి చాలా మంచి విషయం. ఇది ఏంటంటే గర్వం అనేటువంటిది ఏ విధంగా మనలో వచ్చి మనకి తపస్సును తగ్గిస్తుంది అనేటువంటిది దీని ద్వారా అర్థమవుతుంది. గర్వం అనేది వచ్చినప్పుడు ఆధ్యాత్మిక గురికి సూచనలు మనం సక్రమంగా తీసుకోలేము, వాటిని మనం ఆచరించడం లేము. నిజమైన తపస్సు ఏమిటి అనంటే ఆధ్యాత్మిక గురువు చెప్పినటువంటి సూచన మన యొక్క శిరసా వహించి దాన్ని నిజ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించడము అసలైనటువంటి తపస్సు. ఆ తపస్సు శ్రీల ప్రభుపాదులు వారు చేశారు. భక్తిసంత సరస్వతి మహారాజ్ ఆయనకి చెప్పారు, నీకు ధనం నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా పుస్తకాలు ముద్రించు, ఆంగ్లంలో నువ్వు ప్రచారం చేయి. ఈ రెండు విషయాలను కూడా ఆయన శిరస వహించారు. జీవితాంతం కూడా వాటిని చేయడానికి ఎన్నో రకాలైన కష్టాలు తీసుకున్నారు. తపస్సు అంటే మరి ఇంత ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మనది విషయంలో తపస్సు అని అంటే ఏదో ఏకాదశి రోజున కాస్త ఉపవాసం ఉండి అవి ఇవి కాస్త కష్టాలు తీసుకుంటే అదే మనం తపస్సు అనుకుంటాము. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆజ్ఞను శిరస వహించడం నిజమైనటువంటి తపస్సు. ప్రభుపాదుల వారు దానికోసం జీవితాంతం కూడాను ఆయన చేశారు, కృషి చేశారు. మరి ఆ ప్రభుపాదుల వారు మన కోసం కూడా ఒక తపస్సు ఇచ్చారు. అదేమిటనంటే ఇక్కడ చెప్పారన్నమాట, ఒక విషయం నేను కోరుకునేటువంటిది ఏమిటి అని అంటే మన యొక్క భక్తిత్వ సేవల్లో ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కొనసాగాలి. మన యొక్క దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తెల్లవారుజామున లేవడం అయితే, చక్కగా శుభ్రంగా శుచిగా ఉండడం అయితే, జపం చేయడం అయితే, మందిరంలో విగ్రహారాధన అయితే, నామ సంకీర్తన చేయడం అయితే, పుస్తకాలు చదవడం అయితే, ఇవన్నీ కూడా చాలా చక్కగా కొనసాగాలి. కార్యక్రమాలన్నీ కూడాను ఇవి చక్కగా కొనసాగుతూ మరింత అభివృద్ది చెందుతూ ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయకుండా ఏ విధంగానూ తగ్గించకుండా గనక ఉన్నట్లయితే మన యొక్క మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతం అవుతాయి. ఇది మనకి ప్రభుపాదు ఇచ్చినటువంటి ఆజ్ఞ.
ఇన్ ది 16th చాప్టర్ భగవద్గీత ఫస్ట్ 3 వర్సెస్ ప్రపోర్ట్ శ్రీల ప్రభుపాద్ సేస్ ది ఎంటైర్ వర్ణాశ్రమ సొసైటీ ఇస్ మెంట్ ఫర్ తపస్య. విదౌట్ తపస్య ఆర్ ఆస్టెరిటీ నో హ్యూమన్ బీయింగ్ కెన్ గెట్ లిబరేషన్. The theory that there is no need of austerity in life, that one can go on speculating and everything will be nice, is recommended neither in the Vedic literature nor in Bhagavad Gita. Such theories are manufactured by show bottle spiritualists who are trying to gather more followers. If there are restrictions, rules and regulations, people will not become attracted. Therefore, those who want followers in the name of religion, just to have a show only, don't restrict the lives of their students nor their own lives. But that method is not approved by the Vedas.
ఇక్కడ చెప్తున్నారు ఈ 16వ అధ్యాయంలో 1-3 శ్లోకాల యొక్క భాష్యంలో ప్రభువు చెప్తున్నారు, తపస్సు అనేటువంటిది ఇది ప్రత్యేకంగా వానప్ర శాస్త్రానికి ఉద్దేశించబడింది. మనుషుడు జీవితాంతం గృహస్థ జీవితంలోనే గడపకూడదు. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థ సన్యాసం అనే ఆశ్రమాల 4 కలవని అతడు జ్ఞప్తి అందించుకునవలెను. అనగా అతడు గృహస్థ జీవితం పిమ్మట వానప్రస్థం స్వీకరించవలెను. మనుషుడు శత సంవత్సర జీవనమును కలిగి ఉండొచ్చో అందు 20 సంవత్సరాలు బ్రహ్మచర్యమునందును, 20 సంవత్సరాలు గృహ జీవితం నందును, 20 సంవత్సరాలు వానప్రస్థం నందును, మిగిలిన 25 సంవత్సరాలు సన్యాసం నందును గడపవలెను. ఇది వేద నియమం. ఈ కనుక గృహస్థ జీవితం నుండి విరమణను పొంది వానప్రస్థం స్వీకరించేవాడు దేహము, మనస్సు, జీవలకు సంబంధించినటువంటి తపస్సును ఆచరింపవలను. వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది తపస్సు చేయట కోసమే ఉద్దేశించబడింది. ఏలైనా తపస్సు లేని ఏ మనుషుడు ముక్తిని సాధింపలేడు.
సో యాజ్ వి సెడ్ దర్ ఇస్ ఆస్టెరిటీ ఆఫ్ బాడీ, దర్ ఇస్ ఆస్టెరిటీ ఆఫ్ మైండ్ అండ్ దర్ ఇస్ ఆస్టెరిటీ ఆఫ్ వర్డ్స్. ఇట్ కమ్స్ అండర్ బాడీ ఇట్సెల్ఫ్ బట్ జనరలీ ఇట్ ఇస్ క్లాసిఫైడ్ సెపరేట్లీ. కాయన మనస, బుద్ధియ అండ్ వాచ. సో కాయన మీన్స్ బాడీ. What are the austerities of the body? Devadvija, Guru Pragya, Pujanam, Shaucham, Arjavam, Brahmacharyam, Ahimsacha, Shariram, Tapa Uchyate. Austerity of the body consists of Devadvija, Guru Pragya, worship of the Supreme Lord, the Brahmanas, the spiritual master and superiors like the parents and so on. Worship of them. Shaucham, cleanliness, arjavam, simplicity, brahmacharyam, celibacy and non-violence. These are the austerities of the body.
Indukane manam ikkada sharirika tapassu, vaak tapassu, manasika tapassu ani cheppesi moodu unnayi anamata. Sharirika tapassu enti anante ikkada manaki shlokam dwara ardham avutundi, bhagavantunni, brahmanulni, aadhyatmika guruni, peddavallani gaurvinchadamu, suchi subhrata kaligi undadamu, chakati saralatvanni kaligi undadamu, బ్రహ్మచర్యాన్ని పాటించటము, అహింసగా ఉండడం, అహింస ఉండడం.
సిమిలర్లీ ఆస్టెరిటీ ఆఫ్ ది స్పీచ్, అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియం హితం చయత్, స్వాధ్యాయాభ్యాసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం మీన్స్ వన్ షుడ్ నాట్ కాజ్ ఎనీ హర్ట్ ఫీలింగ్స్ టు అదర్స్ by our speech. Very difficult. Because we do not know what will hurt others. you have to be inspired by Krishna, only then you can follow these things. Because you may be thinking, I am inspiring others, but they may go hurt. You know, you are a medical doctor, you know this, that some patient comes to you and you speak as sweetly as possible to him, but he feels that you have spoken harshly to him. Happens or not? Because we do not know the heart of the person. And especially when you are talking in a group of persons, everybody's heart is in a different position. It is difficult to say in such a way that everybody will feel happy and blissful. It is very difficult. So this austerity places severe conditions on speech. So anudekaram vakyam satyam. It should be truthful also. It cannot be just sweet speech. Priyam hitam. It should also be sweet, but it should not be just sweet. It should also be truthful. There are examples when devotees will not speak something just so that it will not hurt the other person. For example, when Vidura comes back to Hastinapur after his pilgrimage, he describes everything to Yudhishthira except the destruction of the Yadu dynasty. Because he knows that this news will hurt Yudhishthira Maharaj very much. Anyway, he will find out. The Vedic system is, you don't give bad news. The modern system is, you give only bad news. Newspaper means this bad newspaper. Newspaper means where is the violence, where is theft, where is which politician robbing this, that. This is the modern newspaper. But in the Vedic system, you try to not speak things which will hurt others. If anyway they have to come to know it, let them come to know by some other means. Maybe delay it, if possible. But, of course, one should not bluff. So Vidura did not say, Prabhupada, everybody is well. He just avoided the topic. He did not bring the topic at all. Because if you say everybody is well, that is a bluff. That is not allowed. Satyam priyahitam. You must speak truthfully, at the same time, one must speak priyam bruyat.
ఇక్కడ చెప్తున్నారు అనుద్యోగ కర్మ వాక్యం ఇదంతా కూడా వాక్ తపస్సు తోటి వారిని నొప్పించే విధంగా మనము మాట్లాడకూడదు అని చెప్తున్నారు. ఇది చాలా కష్టమైన పని, చాలా చాలా కష్టమైన పని. తోటి వ్యక్తికి హృదయం ఏ విధంగా నాకు తెలియదు. ఆ వ్యక్తి నేను మాట్లాడేటది అతన్ని నొప్పిస్తుందా లేకపోతే ఒప్పిస్తుందా నాకు తెలియదు. తెలియనప్పుడు మనం ఇంకా కృష్ణ మీద ఆధారపడి కేవలం కృష్ణ నీవే నన్ను ప్రేరేపించాలి అనేటువంటి ఆధారపడిన భావంతోనే మనం మాట్లాడాలి. ఎందుకంటే మన తోటివాడితో మాట్లాడినప్పుడు అతని హృదయం మనకు తెలియదు. మనం ఏదైనా ఒక మాట చెప్పామంటే ఒక వ్యక్తి అయితే పర్వాలేదు, ఇలా 10 మంది ఉన్నప్పుడు విభిన్న హృదయాలు విభిన్న భావాలు. అప్పుడు నేను మాట్లాడే మాటలు అందరినీ ఆనందపరచాలి, అందరినీ తృప్తిపరచాలంటే ఇది మరింత కష్టమైనటువంటిది. అందుకనే వాక్ తపస్సులో ఇది ప్రధానమైనటువంటి వాక్ తపస్సు ఏంటంటే తోటి వ్యక్తి హృదయాన్ని నొప్పించకుండా మాట్లాడాలి అంటే నిజంగా భయంకరమైన తపస్సు ఇది. కృష్ణ యొక్క స్ఫూర్తితోనే దీన్ని మనం సాధించగలం. వైదిక సంప్రదాయంలో ఈ పద్ధతి అనేటువంటిది ఉందన్నమాట. తర్వాత ఇక్కడ సత్యం ప్రియం హితం అంటున్నారు. మనం మాట్లాడేది ఎంతో ప్రియంగా ఉండాలి, కానీ సత్యమై కూడా ఉండాలన్నమాట. ఈ రెండు కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు వైద్యుడికి ఆయనకి ఒక అనుభవం ఉండొచ్చు. ఎంతమంది రోగులు ఆయన దగ్గరికి వస్తారు, వాళ్ళు ఆయన ఎంతో ప్రియంగా మాట్లాడతారు. ఈయన వైపు నుంచి అనుకున్నాడు నేను ప్రియంగా మాట్లాడుతున్నానని, వాళ్ళకి మాత్రం అది ఎంతో కష్టంగా అనిపిస్తుంది. ఆయనకి స్వానుభవంలో ఉంది అది. అట్లనే సత్యం ప్రియమితం అంటే మనం ప్రియంగా మాట్లాడాలి, కానీ అది ఖచ్చితంగా సత్యమై ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు విదురుడు తీర్థయాత్రలన్నీ కూడా చేసుకుని యుధిష్ఠ మహారాజ్ దగ్గరికి వచ్చిన తర్వాత తీర్థయాత్ర విశేషాలన్నీ చెప్తాడనమాట. యదువంశ నాశనం గురించి మాత్రం చెప్పడు, ఎందుకంటే అది యుధిష్ఠ మహారాజు నన్ను ఒప్పిస్తుంది అనేసి ఆ మాట ఆయన చెప్పకుండా దాన్ని దాటవేస్తాడు, మాట దాటవేస్తాడు. ఎందుకంటే తెలిసేది ఎట్లాగని తర్వాత ఆయన తెలుస్తుంది. వైదిక పద్ధతి ఏంటంటే దుర్వార్త ఏది కూడాను చెప్పకూడదు. ప్రస్తుత పద్ధతి ఏంటంటే అన్ని దుర్వార్తలే చెప్పడం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వార్తాపత్రిక అంటే అది వార్తాపత్రిక కాదు దుర్వార్తాపత్రిక. ఎక్కడ చూసినా గానీ అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది మునిగిపోయింది, అక్కడ రాజకీయాలు ఎట్లా అయ్యాయి, ఈ రకమైనటువంటిదే ఉంటుంది. ఇది వార్తాపత్రిక అంటే అదే. అందుకని వైదిక సంప్రదాయం అయితే ఏంటంటే దుర్వార్త ఏది చెప్పకూడదు. నేను చెప్పొద్దు, అతనికి అది తెలిసే ఇంకెక్కడన్నా ఆధారం నుంచి తెలియనియండి, లేకపోతే తెలిసే విషయం కాస్త ఆలస్యం అవనీయండి, పర్వాలేదు నేనైతే చెప్పను. ఇక్కడ విదురుడు కూడాను చెప్పలేదు అలా అని చెప్పేసి మాట దాటివేశాడు, కానీ మాటను మార్చలేదనమాట. అందరూ బాగానే ఉన్నారు అక్కడ చెప్పలేదు, అది మళ్ళీ తప్పు అవుతుంది. ఇక్కడ సత్యం అని చెప్పారు కదా, అలా కూడా చెప్పడానికి లేదు. ఆయన ఆ మాట ఆ చర్చ అక్కడ ప్రస్తావించలేదు, అంతే. యదువంశం గురించి ప్రస్తావన లేదు. ఇది వాక్కు చెందినటువంటి తపస్సు అని చెప్పబడుతుంది.
సో ద పర్పస్ ఆఫ్ స్పీచ్ ఇస్ టు ఎలివేట్ కాన్షియస్నెస్. దట్ ఈస్ వై అవర్ మెథడ్ ఇస్ కాల్డ్ ఎలివేటర్ మెథడ్. ఇట్స్ కాల్డ్ ఎలివేటర్ మెథడ్ బికాస్ ఇట్ ఎలివేట్స్ ద కాన్షియస్నెస్ అండ్ మెయిన్లీ ఇట్ ఈస్ డన్ బై శ్రవణం. సో దట్ మీన్స్ ద స్పీకర్ హ్యాస్ టు బి ఇన్ ఎన్ ఎలివేటెడ్ పొజిషన్. If he is in a lower position, then when he speaks, he will pull you down, he will not take you up. He will not be able to take you up, he will pull you down, because his speech is on a lower level than your consciousness. So, as devotees of Krishna, as those who are trying to please Krishna, we should keep our consciousness high. What is the high consciousness? Svasya svishvasya khala prasidatam dhyayantu bhutani shivam mithodaya మనశ్చ భద్రం భజతా దదోక్షజే ఆవేశతాం నో మతిరప్ప హేతుకి. దిస్ ఇస్ ద హైయర్ కాన్షియస్నెస్. స్వస్తి అస్తు విశ్వస్య. లెట్ దేర్ బి గుడ్ ఫార్చ్యూన్ ఆల్ ఓవర్ ది యూనివర్స్. లెట్ నోబడీ హ్యావ్ ఎన్వీ ఇన్ దర్ హార్ట్. ఖల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివమితో. లెట్ ఎవ్రీబడీ థింక్ ఆఫ్ మ్యూచువల్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. హౌ విల్ దిస్ బి పాసిబుల్? స్వస్య సువిశ్వస్య కథ ప్రయోజన ధ్యాయంతు భూతాన్ని శివమితో మనశ్చ భద్రం భజతా దదోక్షజే. వెన్ యు ఆర్ విద్ ఇన్ యువర్ హార్ట్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ లార్డ్ అధోక్షజ, దెన్ ఓన్లీ దిస్ కాన్షియస్నెస్ పాసిబుల్. అదర్వైజ్ ఆర్టిఫిషియలీ యూ కెనాట్ సే లెట్ దర్ బి ఫ్రీడమ్ ఫ్రమ్ ఎన్వీ, లెట్ దర్ బి ఆస్పిషియస్నెస్, లెట్ దర్ బి గుడ్ ఫర్ ఎవ్రీబడి. యూ నో వీ కెన్ సింగ్ సర్వే జనా సుఖినో భవంతు, బట్ ఇన్ అవర్ హార్ట్ వీఆర్ నాట్ థింకింగ్ లైక్ దాట్. బట్ వెన్ యూ రియలీ వాంట్ టు మీన్ ఇట్, this consciousness should be there. Let everybody be free from envy and the consequent problems that come from envy. Let everyone become a pure devotee of Vishnu, adhokshaja. And in this way, avishatam no matirapya hituki. Let our minds always be, let our consciousness, our intelligence be fixed in this way. Without any cause, without any material motivation, let this be our fixed motivation. Then when you speak, your speech will have an elevating effect. But if you speak with envy in your heart or targeting some particular ideology or conception so that you can show your idea is better, you will not be able to elevate the consciousness of people. Rather, they will feel hurt. Even if the topic is transcendental, topic may be transcendental, but because you are not in that consciousness of presenting. For example, Srila Prabhupada, when he called the scientists rascals, they became very much overjoyed. They liked it. They liked it. One meeting is there, 25 professors are attending Prabhupada's darshan program in the garden in Los Angeles. And Prabhupada is calling them directly, your love is badly love. And all of them are agreeing, yes, our love is badly love. Because although Prabhupada is pointing out the truth and he is saying things which they may not like, but they all liked it because he spoke with higher consciousness. His consciousness was not to prick, but his consciousness was to elevate them and bring them to a higher standard. But when we speak, sometimes we have a consciousness of pricking, and I call these verses in the Bhagavatam as stick number 1, stick number 2, stick number 3. First canto, first chapter, stick number 1. Stick number 2, because we beat each other with these sticks. When I give class, I beat you. And then when you come back, you take 2 doubles and beat me. Prabhupada was not doing that. Even when Prabhupada was cutting, he was cutting out of compassion, not out of false ego. So in order to practice this tapasya of speech, one has to be in elevated consciousness. One has to be a well-wisher of everybody. One has to want genuinely other persons to benefit. And one should not have any personal motivation. Then one can practice this satyam, priyam, hitam. Otherwise it's not possible. Otherwise you will have to compromise the truth to please them. Somehow you can please everybody by saying something which everybody likes. You can say, all of you are perfect gentlemen, everybody is highest quality Paramahamsa here, and everybody will be, actually real Paramahamsa will not be pleased by that.
Or those who are trying to become Paramahansa, they will not be pleased. But some other people may be pleased by flattery. So, speech has to be, your consciousness has to be high and your speech has to be based on the principles of Srimad Bhagavatam. That is Satyam. We already discussed what is Satyam. Satyam means the principles of Srimad Bhagavatam. So, when your speech is based on the principles of Srimad Bhagavatam and your consciousness is to see the genuine transformation occurring in the hearts of people, then people will feel inspired. Otherwise, it's not possible. Even when you are talking to your own husband or wife or children, it is not possible to uplift their consciousness. Even if you pet them and you say so many nice things, you cook very nice prasadam, you are so hot, nicely you are serving, so many good things you may say, it will not have the uplifting effect on consciousness.
ఈ వాక్తపు సాధించాలంటే మనకు ఉత్తమమైనటువంటి చైతన్యం ఉండాలి. అందుకే మనది ఏమంటామంటే ఉన్నతమైనటువంటి పద్ధతి అంటాం. ఉన్నతమైనటువంటి చైతన్యం ఉంటే ఈ వాక్తపస్ అనేది మనం పాటించగలము, తోటి వ్యక్తి యొక్క చైతన్యాన్ని మనం ఉద్ధరించగలం అనమాట. ఆ ఉన్నతమైన చైతన్యం అంటే ఏమిటంటే మనకి శ్లోకం ద్వారా తెలుస్తుంది, విశ్వమంతా కూడా శుభం జరుగుగాక, అందరి హృదయాల్లో ఎటువంటి అసూయ ఉండకుండా ఉండుగాక, తర్వాత ప్రతి ఒక్కరు కూడాను తోటి వారి యొక్క శ్రేయస్సును కోరుకుంటూ ఉండుగాక అని చెప్పి ప్రార్థించడం. అది ఎట్లా ప్రార్థన సాధ్యం ఉందంటే హృదయంలో అధోక్షిషణ ఎప్పుడు కూడా మనం పూర్తిగా హృదయంలో అధోక్షిషణ గురించి ఆలోచిస్తూ ఉంటేనే ఈ రకమైన చైతన్యం సాధ్యమవుతుంది. ఆ రకమైన చైతన్యం సాధ్యమైనటువంటి వ్యక్తి వాక్ తపస్సు నిజంగా పాటించగలడు. అటువంటి వ్యక్తి అతనికి బుద్ధి పూర్తిగా ఈ ఆలోచన మీదే ఉంటుందన్నమాట. ఏమిటంటే పూర్తిగా నేను నిజంగా తోటివాడికి శ్రేయస్సును ఎలా కోరుకోవాలి అనే విషయం మీద ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి మాట్లాడితే దేవతల వ్యక్తిలో మార్పును తీసుకురాగలుగుతుంది, అతనిలో చైతన్యాన్ని కూడా మార్చగలుగుతుంది అనమాట. అలా కాకపోతే ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నా గానీ మన చైతన్యం ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో లేదు కాబట్టి తక్కువ స్థాయిలో ఉంటే ఆ వ్యక్తిని కిందకి గుంజుతుంది. మనకి చైతన్యం ఉన్నతమైన స్థితిలో ఉంటే ఆ వ్యక్తిని మనం పైకి లాగగలుగుతాం. అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఈ వాక్తాపస్థ అనేటువంటిది లేనప్పుడు, ఆ ఉన్నత చైతన్యం అనేటువంటిది లేనప్పుడు మనం ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నా గానీ అవతల వ్యక్తికి అవి నిజంగా అతని హృదయంలోనికి చొరబడలేవు. చెప్పేది ఆధ్యాత్మిక విషయాలైనా సరే మనం ఆ రకమైనటువంటి నిజంగా మనం చెప్పొచ్చు బయటికి ఈ మాటలన్నీ పై పైకి చెప్పొచ్చు, సర్వే జన సుఖిన భవంతు, అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఇలాంటివి మనం పైకి చెప్పొచ్చు. హృదయంలో నిజంగా అలా కోరుకుంటున్నామో లేదా, హృదయంలో నిజంగా ఆ విధంగా మనం కోరుకుంటే ఏమవుతుందంటే అది అవతల వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది. లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు చెప్పినా గానీ ఇప్పుడు భాగవతం ఉందనుకోండి, ఆ శ్లోకాలను కూడా మనం ఏ విధంగా చెప్పగలుగుతామంటే అవతల వ్యక్తి మీద నీ యొక్క ఈ అవలక్షణాలు ఈ విధంగా ఉన్నాయనేసి మనం శ్లోకాల ద్వారా చెప్పగలిగితే, సరే నువ్వు ఈ రోజు ఉపన్యాసం ద్వారా ఈ విధంగా నా మీద చెప్తున్నావు, రేపు ఉపన్యాసం ద్వారా నేను నీ మీద ఇంకా రెండు విషయాలు ఎక్కువగా చెప్తాను, ఇలాంటి భావన కొనసాగుతుంది అనమాట. అందుకనే ఉన్నతమైన చైతన్యం మనకి రావాలంటే హృదయపూర్వకంగా హృదయ లోతుల నుంచి ఆ వ్యక్తి యొక్క ప్రయోజనాన్ని శ్రేయస్సును కోరుకోవాలి. ఆ భగవంతుని మీద ఎప్పుడు కూడా అధోక్షిషణ మీద మనం దృష్టిని కేంద్రీకరించాలి. ఆ బుద్ధి ఎప్పుడైతే మనకుంటుందో చెప్పే వాకు ఖచ్చితంగా మార్పు చూపిస్తుంది. ప్రభుపాదికి అటువంటిది ఉంది అనమాట. ఆయన శాస్త్రవేత్తలు 20 మంది లాసెంజెస్లో తోటలో కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు వాళ్ళని ఆయన చెప్తున్నాడు, మీరు ఏం ప్రేమ ఏమి ఎందుకు చెడ్డ ప్రేమ అని చెప్పేసి అంటే వాళ్ళంతా తలుపుతున్నారు నిజమే అని చెప్పేసి. ఆయన వాళ్ళని మూర్ఖుల ముడులు అని తిడుతుంటే వాళ్ళంతా నవ్వుతున్నారు. మనం ఆయన చైతన్యం ఆ విధంగా ఉందన్నమాట. చెప్పేటువంటి మాట ఎలా ఉందనంటే వాళ్ళని వేలెత్తి చూపించేటట్లు లేదు, వాళ్ళకి చైతన్యాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే ప్రభుపాద చైతన్యం అంత ఉన్నత స్థితిలో ఉంది, అందులో వాళ్ళు చెప్పినవన్నీ కూడా తీసుకోగలుగుతున్నారు. మనం కూడా చెప్పేటువంటిది వేలెత్తి చూపించడం అని కాకుండా చైతన్యాన్ని ఉద్ధరించేటువంటి స్థితిలో కనుకుంటే అప్పుడు ఈ వాక్తపస్ అనేటువంటిది సాధ్యమవుతుంది అనమాట. అలా లేకపోతే మనం ఇక్కడ ఎంత చెప్తున్నా గానీ అవతల వ్యక్తిలో మనము ఈ మార్పు అనేటువంటిది తీసుకుని రాలేము.
సో వన్ షుడ్ రెగ్యులర్లీ రిసైట్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం, భగవద్గీత అండ్ అదర్ వేదిక లిటరేచర్స్, పర్టికులర్లీ భగవద్గీత అండ్ శ్రీమద్ భాగవతం. బికాజ్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్ దెన్ ఆర్ టంగ్ విల్ వాంట్ టు వైబ్రేట్ సంథింగ్ అండ్ విల్ టాక్ అబౌట్ ఆల్ కైండ్స్ ఆఫ్ యూస్లెస్ టాపిక్స్.
రోజు కూడా భగవద్గీత భాగవతం అనేటువంటి ఖచ్చితంగా మనం చదవాలి. ఇంతకుముందు అక్కడ చెప్తున్నట్టుగా ఇవి గనక మనం మాట్లాడే మాటలు భాగవత సత్యం మీద ఆధారపడి ఉండాలి. అలా లేకపోతే భార్యలతో బిడ్డతో మన కుటుంబ సభ్యులతో నువ్వు బాగా వడ్డించావు, నువ్వు బాగా చేస్తున్నావు ఇన్ని చెప్పినా గానీ హృదయం లోపల మాత్రం వాళ్ళకి శ్రేయస్సు మనం కోరుకోవడం లేదు, హృదయం లోపల నుంచి భాగవత సూత్రాలు మనం మాట్లాడడం లేదు కాబట్టి వాళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళు దాన్ని సరిగా తీసుకోరు, మనం వాళ్ళని నొప్పిస్తున్నట్లే వాళ్ళకి అనిపిస్తుంది. కనుక రోజు భగవద్గీత భాగవతం చదవాలి. ఇవి చదవకపోతే మనం నోరేం చేస్తుందంటే ఇంకా ఏ ఇతర విషయాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది.
If you have a few people together, you can discuss from the purports. If nobody is there, you can give lecture to the four walls. I used to do that when I was a young devotee. 4 years, every day 1 hour.
four walls. You know, my wife would be cooking, but you know, she was cooking, I was just giving class to the Prabhupada. Now I speak to 100 walls.
రోజు ఎందుకనే భాగవతం చక్కగా చదువుకోవాలి, భగవద్గీత చదువుకోవాలి. మనకి ఎవరైనా కాస్తంత భక్త బృందం ఉంది అంటే మాత్రం కూర్చొని ఖచ్చితంగా చర్చించాలి. ఆ విధంగా ఎవరు లేరనంటే ఇక ఏం చెప్తాం, గోడకే చెప్పుకోవాలి ఉపన్యాసం. ప్రభు కూడా ఆయన భక్తుడిగా ఆయన ప్రారంభంలో 4 సంవత్సరాల పాటు రోజు కూడా గదిలో ఆయన గోడకు ఉపన్యాసం చెప్పుకునేవారంట, రోజు గంట సేపు ఉపన్యాసం. వాళ్ళ మాతాజీ ధర్మపత్ని ఏమో వంట చేస్తూ ఉంటే ఆయన మాత్రం గోడకు ఉపన్యాసం ఇచ్చుకుంటూ ఉండేవాడు అనమాట 4 సంవత్సరాలు. అప్పుడు ఒక గోడ, ఇప్పుడైతే 100 గోడలకు అలా చెప్తున్నారు ఆయన ఉపన్యాసం.
You'll have to understand what I meant by that. So austerity of mind, that is the third one. Austerity of body, austerity of mind, and austerity of words and austerity of mind. Mana prasada saumyatvam, maunam atma vinigraha, bhava samshuddhi rityetat, tapo manasamuchyate. The first quality is mana prasada, means satisfaction of the mind. Very difficult quality. Satisfaction of the mind. Mind is never satisfied. No matter what you get, you want to get more. So the first quality of austerity of mind is that you are satisfied with whatever Krishna gives. Following the principles of Krishna consciousness and working under the order of the spiritual master, whatever comes, that's what, even spiritually, whatever comes, that's what comes. No over and over, even for spiritual life, outside the order of spiritual master. Outside the order of spiritual master, if you endeavor, that becomes a material activity, not a spiritual activity. So you may not be able to do so much. You know, I am a limited person, I cannot do so much. So at least I am trying to stay within the order of the spiritual master. And I am satisfied with whatever comes. Otherwise, you know, if I apply myself, I can work very hard and I can probably double my preaching or triple my preaching. But that may cost me my sadhana, that may cost me my study of Srila Prabhupada's books, that may cost me my Vaishnava relationships, and therefore those things should not be done. Because if you do those things and achieve, you do not give satisfaction of the heart. So even for spiritual endeavor, it should be within the program given by the acharyas.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాము వాక్ తపస్సు అంటే ఏమిటి, శారీరక తపస్సు అంటే ఏమిటి. ఇప్పుడు వచ్చి మనం మానసిక తపస్సు అంటే ఏమిటో చెప్పుకుంటున్నాం. మన ప్రసాద సౌమ్యత్వం అని చెప్తున్నారు. మనసును సంతృప్తిపరచడం చాలా చాలా కష్టమైనటువంటిది, ఎన్ని ఇచ్చినా కానీ ఇంకా నాకు కావాలంటుంది. కానీ ఈ మనసుకు సంతృప్తి అనేటువంటిది భగవంతుడి యొక్క ఈ కృష్ణ చైతన్యం యొక్క పద్ధతుల్లో ఈ నియమాలు పాటించుకుంటూ మనం వెళ్తున్నప్పుడు ఏది లభిస్తే దాంతో మనం సంతృప్తి చెంది ఉండాలి. ఆధ్యాత్మికుడు ఏవైతే మనకి సూచనలు ఆజ్ఞలు ఇస్తాడో వాటితోనే మనం సంతృప్తి చెంది ఉండాలి. మనము ఆధ్యాత్మిక గురు యొక్క సూచనలు మీరి మనము ప్రయాసపడకూడదు. అలా ప్రయాసపడితే అది కూడా భౌతికమైనటువంటి కార్యక్రమం అవుతుంది. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆజ్ఞా పరిధి ఏదైతే ఉందో ఆ లోపలే మనము చేయాలి. నేను పెద్ద పెద్ద పనులు మనం చేయకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక గురు యొక్క పరిధికి లోబడి ఉన్నాం కాబట్టి, ఆధ్యాత్మిక గురు యొక్క ఆజ్ఞా పరిధికి లోబడి ఉన్నాం కాబట్టి మనం సంతృప్తిగా ఉంటాం, మనసు సంతృప్తిగా ఉంటుంది. మనము ఆధ్యాత్మిక గురు యొక్క ఆజ్ఞా పరిధికి మీరి గొప్ప గొప్ప విజయాలు మనం సాధించినా గానీ, ఆ గొప్ప గొప్ప విజయాలు అనేటువంటివి అంటే నీవు బాగా కృషి చేస్తే 200-300 ఎక్కువ ప్రచారం చేయగలిగి ఉండొచ్చు, కానీ 200-300 చేసగలిగే ప్రచారము నువ్వు ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివే సమయాన్ని అడ్డుకోవచ్చు, లేకపోతే నీ సాధనను దెబ్బకొట్టచ్చు, లేకపోతే నీకు వైష్ణవులతో ఉన్న సంబంధాలను దెబ్బకొట్టచ్చు, ఏదైనా జరగవచ్చు. అందువల్ల ఆధ్యాత్మిక గురువు నీకు ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నువ్వు కృషి చేయడం అనేటువంటిది కనుక చేస్తే ఈ విధంగా జరుగుతుంది. ఆ ఆధ్యాత్మిక గురికి ఆజ్ఞ లోపడి కనుక నువ్వు చేస్తే మనసు సంతృప్తిగా ఉంటుంది.
Samyata means no duplicity. Mind should be very simple. We should state our whatever is in our heart plainly, in a humble way, without hiding anything. And we should also accept the instructions of superiors. This is another feature of simplicity. Rupa Goswami says in Nectar Devotion that this is a very, very powerful quality. For those who are simple, to accept instructions from higher authorities is very easy.
If you are not simple minded, to accept instructions from higher authority will become difficult. Because you want something, but you are saying something else, and therefore it will be very difficult to accept authority. The example of Satyakama Jabala is very important. When Satyakama Jabala went to Gautama, he wanted to become a disciple of Gautama Rishi. And Gautama asked him, "What is your caste?" And Satyakama didn't know. So Gautama said, "Go and ask your mother, she'll let you know." When he went and asked his mother said, "I was a maidservant, so I also don't know who your father was. I don't know what is your caste, Gotra." So he came back and told Gautama that my mother also doesn't know what is my Gotra. So, but still I want to be your student. Gautama replied that you must definitely be a Brahmana, because only a Brahmana can speak about the truth so simply, even though it goes against him. Your caste must be a Brahmana. So this is the first quality. Prabhupada says, if a thief goes and asks, "Where is your money?" the Brahmana will say, "Here it is." He will not say, "Krishna's money, your money." Where is Krishna's money, he may not say. But where is your money? Here it is. That's how simple a Brahmana is. One time, Vedanta Chaitanya Prabhu was traveling by train, and the DTA came, and Vedanta Chaitanya Prabhu had the ticket for the wrong day. He was on 8th train instead of 7th train. And the DTA said that your ticket is expired. I have to fine you 500 rupees because you are traveling ticketlessly. Otherwise, you give me 100 rupees, I will take you across train gates, railway station gates. So Prabhuji, because he had heard some of my lectures, he said, "All right, you fine me 500 rupees. What else I can do?" The TT was shocked. He said, "In all my years of service, this is the first time somebody said, I can use my TT discretion and I will take you free, don't worry." So in this way he got to, and he also promised the TT that I will not take any more bribes from anybody. So when we are actually simple like this, Krishna will be pleased. And when Krishna is pleased, he will work things out in his own way. Maybe in this case TT would not have accepted, but still Krishna is pleased with us. We should know this. Because when Krishna is pleased, in an imperceptible way, some transformation of heart will happen in the TT. Maybe at that time he may not give you, but when he goes home, something will happen to his 500 rupees. It will fall in fire or something like that. Right in front of his eyes it will burn. Then he may realize that, "Oh my God, I have done this and God has punished me for this." So we may not know how exactly things will work out, but we should always be simple. If I feel something in a genuine way, I should express it in a genuine, humble way, Prabhuji, like this. This is a very, very good austerity of the mind. If you do like this, your mind will not carry grudge. If you don't do like this, your mind may carry grudge for many years because somebody hurt you, or somebody did this, somebody did that. It's be very straightforward. As soon as something happens, you fall at the lotus feet of a Vaishnava and express it, "My dear Prabhuji, I feel hurt, or I did this wrong, please forgive me." It has tremendous power in Vaishnava relationships. And I always do this, and it has so much power, I cannot tell you how much power it has. The Vaishnava's heart melts, Krishna becomes pleased, and the overall situation becomes 10 times better than what it was before. So this simplicity is a very important austerity of mind.
సరళత్వం సౌమ్యత్వం అనేటువంటిది మనసుకి చాలా ముఖ్యమైనటువంటి తపస్సు. సౌమ్యత్వం అనేది ఏమిటంటే కపటము అనేటువంటిది ఏమాత్రం లేకుండా, నకిలితనం అనేటువంటిది ఏమాత్రం లేకుండా సౌమ్యంగా సరళంగా ఉండడము, మనసులో ఏదైతే ఉందో దాచిపెట్టుకోకుండా చెప్పడము, ఇది ఒక తపస్సు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు చూసిన వాటిని ఖచ్చితంగా మనఃపూర్వకంగా తీసుకోవడం, భక్తి రసామృతంలో రూపకోసం ఉంటున్నారు, ఖచ్చితంగా మనము తోటి వారు ఏదైతే చెప్తారో దాన్ని మనఃపూర్వకంగా మనం దాపరికం లేకుండా కనుక తీసుకోగలిగితే అది నిజమైనటువంటి తపస్సు అంటున్నారు. మనసు సరళంగా ఉంటేనే సాధ్యమవుతుంది. సరళత్వం లేనటువంటి మనసు సూచనలు ఎంత మాత్రం కూడా తీసుకోలేదన్నమాట. అని సరళత్వం అనేటువంటిది కనుక ఉన్నట్లయితే సూచనలు మనం చాలా సులభంగా తీసుకోగలము. దానివల్ల మనకి సౌమ్యత్వం అనేటువంటి మానసిక తపస్సు చేయడము అత్యంత సులభం అవుతుంది. సరళత్వం అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి మనసుకి. అది ఉంటే గనక బ్రాహ్మణ అంటే అంత సరళంగా ఉంటాడు. ఇప్పుడు బ్రాహ్మణుడి దగ్గరికి ఎవరైనా దొంగ కూడా వచ్చి డబ్బులు ఎక్కడ ఉంది, డబ్బులు ఎక్కడ ఉంది అంటే ఇది ఇక్కడ నేను చూపిస్తాడు, అంత సరళంగా ఉంటాడు. అంటే దొంగ ఎవరి నుంచి కృష్ణుడు డబ్బు ఎక్కడ ఉంది అంటే ఆయన చెప్పకపోవచ్చు, తన సొంత డబ్బు అయితే ప్రభుపాద ఎక్కడ చెప్తున్నారు అనమాట, తన డబ్బు ఎక్కడ ఉంటే చూపిస్తాడు, కృష్ణ డబ్బు అయితే ఆయన చూపించలేండి. ఈ విధంగా అంత సరళంగా ఉండాలనేది దాని యొక్క అంతరార్థం. ఇప్పుడు ఉదాహరణ ఒకటి, ప్రభు చెప్తున్నారు ఒకసారి వేదాంత చైతన్య ప్రభు రైలు బండి ప్రయాణిస్తున్నప్పుడు టికెట్ అది ముందు వెళ్ళిపోయిన రైలు బండి టికెట్ అది ఆయనకు తెలియదు. ఎక్కి కూర్చున్న తర్వాత తనిఖీ చేసి అతను వచ్చి చూశాడు, చూసి ఇది ఈ టికెట్కి కాలం అయిపోయింది, ముందు రైలు బండిది, ఇది దీనికి 500 జరిమానా మీరు చెల్లించాలి, లేకపోతే 100 రూపాయలు ఇస్తానండి నేను గేట్ దాడించేస్తాను, 500 రాసుకుని ఇచ్చేస్తానని చెప్పి అంటే అతను ఆశ్చర్యపోయాడు, నా జీవితంలో మిమ్మల్ని మొదటిసారి నేను చూశాను, ఈ విధంగా మొత్తం జరిమానా నేను చెల్లిస్తాను అన్నవన్నీ, నాకున్నటువంటి నా పరిధిలో ఉన్నటువంటి పలుకుబడి ఉపయోగించి మీ దగ్గర పైసా కూడా తీసుకోకుండా మిమ్మల్ని దాటించేస్తానని చెప్పి ఆయన మాటిచ్చాడు. అంతేకాదు ఇంక ముందు ఎప్పుడు కూడా నేను లంచాలు తీసుకున్నాను కూడా మాటిచ్చాడు అంట. అంటే సరళంగా ఉన్నారు కాబట్టి అని ప్రభు యొక్క ఉపన్యాసాలు అప్పటికి వింటూ ఉన్నారు కాబట్టి ఆయన సరళంగా చెప్పేశారు, తీసుకోండి ఎంత అయితే అంత తీసుకోండి అని చెప్పేసి. కానీ అది అతనిలో మార్పు తీసుకొచ్చింది అనమాట. ఇట్లా మనం ఈ విధంగా చేస్తే సరళంగా ఉంటే కృష్ణుడు చాలా సంతోషపడిపోతాడు. కృష్ణుడు సంతృప్తి చెందుతాడు కాబట్టి అవతల వ్యక్తి ఏదో విధంగా మారుతాడు. ఇక్కడ ఆయన సందర్భంలో అప్పుడప్పుడే మారిపోయాడు. ఒకసారి అంగీకరించకపోవచ్చు, 500 తీసుకోవచ్చు, అది ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళ ముందు కాలిపోయింది అనుకోండి, ఓహో నేను అక్కడ తీసుకున్నానేది ఇక్కడ విధంగా కృష్ణుడు శిక్ష విధించాడని తెలుసుకుని అప్పుడైనా అతను మారచ్చు. ఆ పరిస్థితి కృష్ణుడు ఎట్లా కల్పిస్తాడో అతను ఎట్లా మారుస్తాడో మనకు తెలియదు. కానీ మనం మాత్రం సరళంగా ఉంటే అవతల వ్యక్తి మీద అది ఖచ్చితంగా ప్రభావం అనేటువంటిది మాత్రం చూపిస్తుంది. అందుకని మనం సరళంగా ఉండేదానికి ప్రయత్నించాలి. ఆ సరళంగా ఎప్పుడైతే మన మనసులో ఉంటామో అది నిజంగా మనసుకి చాలా గొప్ప తపస్సు అని చెప్తున్నారు.
మౌనం మీన్స్ గ్రావిటీ, నాట్ జస్ట్ సైలెన్స్ బట్ గ్రావిటీ. దెర్ మస్ట్ బి ఎ పర్పస్ టు ఎవ్రీథింగ్ వి డూ. దట్ పర్పస్ షుడ్ బి టు ప్లీజ్ కృష్ణ. దిస్ కాల్ గ్రావిటీ. అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ డివోటీస్ థాట్స్ స్పీచ్ యాక్షన్స్ are guided by the single purpose. So it's called gravity. Everything, all speech, all thoughts, all actions, every single thing, the mind should be so controlled that it does not move one inch also from that position.
ఇంకోటి ఏమంటే మౌనం అంటున్నారు. మౌనం అంటే ఇక్కడ నిశ్శబ్దం కాదు, గంభీరత. గంభీరత అంటే ఏంటంటే ఏక ప్రయోజనాన్ని కలిగి ఉండడం. మన ఏక ప్రయోజనం ఏంటంటే కృష్ణుడే. మనసు అనేటువంటిది ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఇంతకుముందు ప్రభు చెప్తున్నారు మనసుకి సరళత్వం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలంటే, మనం ఏమిటి ఇప్పుడు కూడా ఈ సౌమ్యత్వం అనేటువంటిది కనుక కలిగలేమనుకోండి లోపల కక్ష అనేటువంటిది పెరుగుతుంది. సంవత్సరాల తరబడి ఎట్లా కొట్టుకుని పోతుంది కక్ష అనేది. సరళత్వం కనుక ఉంటే ప్రభు నిజంగా నేను ఈ తప్పు చేశాను, నేను నిజంగా నొప్పించాను, నన్ను క్షమించు అని చెప్పి కాళ్ళ మీద పడి మనం కనుక నమస్కారం చేసుకుంటే అక్కడితో అయిపోతుంది సరళంగా. లేదనంటే కక్ష సంవత్సరాలు అట్లనే కొనసాగుతూనే ఉంటుంది. ప్రభు చెప్తున్నారు నా స్వానుభవంలో ఇది ఎన్నోసార్లు పనిచేసింది. ఈ విధంగా తప్పు చేసిన వ్యక్తి ఆ వైష్ణవ దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టుకుని నిజంగా తప్పు అయిపోయింది నన్ను క్షమించను ఒక మాట అడిగేస్తే నిజంగా దానికి ఉండేటువంటి శక్తి అంతా ఇంత కాదు, నా ఉన్న పరిస్థితి కన్నా 10 రెట్లు పరిస్థితి మెరుగుపడుతుంది. వైష్ణవుడు సంతృప్తి చెందుతారు, కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. అందువల్ల మనసులో సరళంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా చేస్తాడు, నేను తప్పు చేశాను నన్ను క్షమించను అని చెప్పేసి అడుగుతాడు. కనుక ఆ విధంగా చేయడం చాలా శ్రేష్టమైన పద్ధతి. మనసులో సరళత్వం రావడానికి అది చక్కటి తపస్సు. ఇది తపస్సుకు సంబంధించి మనసులో సౌమ్యత్వం అంటే ఇట్లా ఉండాలి. ఇకపోతే మౌనం అంటే గంభీరత అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు ఏక ప్రయోజనం ఉండాలి. మన ఏక ప్రయోజనం అంతా కృష్ణుడే. మనసు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు, పనిచేసేటువంటి చేతులు, ఈ మూడు కూడా కృష్ణ ప్రయోజనం కోసమే ఉండాలి అన్నంత జాగ్రత్తగా మనసు ఉంటే దాన్ని మౌనం అంటాము, అదే గంభీరం అంటాం.
Another way of saying the same thing, to please Krishna means to always think of welfare of others. These two are the same thing. To always think of the spiritual welfare of others in all our dealings will please Krishna. In any dealing, if you are thinking of the spiritual welfare of others, that is another feature of gravity of the mind.
Manusyaki gambhiratiki maroka lakshanam enti ante Krishna samtruti parachadam తోటి వారికి ఆధ్యాత్మిక శ్రేయస్సును కోరడం. ఈ రెండు మాటలు ఒకటే. ఎందుకంటే తోటి వారికి ఆధ్యాత్మిక శ్రేయస్సు మనం ఎప్పుడైతే కోరుతుంటామో కృష్ణుడు చాలా బాగా సంతృప్తి చెందుతాడు. మనం చేసేటువంటి ప్రతి ఒక్క వ్యవహారంలో కూడా ఈ వ్యవహారం ద్వారా తోటి వ్యక్తికి ఆధ్యాత్మిక శ్రేయస్సు ఏ విధంగా చేకూరుతుంది అని గనక మనం ఆలోచిస్తే కృష్ణుడు సహజంగానే సంతృప్తి చెందుతాడు. మనస్సుకి గంభీరత్వానికి అది మరొక లక్షణం.
ఆత్మ వినిగ్రహ
means don't act impulsively. Don't jump to conclusions based on small, small things. Study something carefully with self-control. The mind is very, very strong. It jumps very quickly. Chanchalam himana krishna pramathi balavat drudam. So mind is flickering. It is obstinate. It moves very quickly from place to place. So because of all these reasons, one should not come to impulsive conclusions. One should take one's time, understand things properly, and then by proper purification, bhava samsuddhir, then one should act with a clean mind. If you act impulsively, then it is very difficult to correct the situation later on. Impulsively if you act, you may yourself make a mistake. To correct one mistake, another mistake may happen. So we have to, Atma Vinigraha refers to not just a general sort of mind control. It refers to when there is a sharp disturbance type of situation, like Ambarish Maharaj. When Durvasa Muni attacked him with a fiery demon from his hair, Ambarish Maharaj did not react impulsively. So much presence of mind he had. He was thinking how to continue to respect Durvasa Muni the same way. His respect for Durvasa Muni did not decrease even slightly. Even though Durvasa Muni had done such a terrible thing, not even his eyelids moved. His eye pupils did not dilate also. He remained completely fixed. This is possible because he was not acting impulsively as a tit-for-tat program.
ఇంకొకటి ఆత్మ వినిగ్రహ అంటే మనస్సును నిగ్రహించుకొని ఉండడం. మనస్సు నిగ్రహించుకొని ఉండడం అని అంటే మనస్సు అనేటువంటి నిగ్రహించడం చాలా కష్టము. ఈ ఆత్మ వినిగ్రహ అనేనంటే ఏంటంటే దొడుగుతనంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం. ఏదైనా విషయాన్ని కాస్త అధ్యయనం చేసి ఆలోచించి సమయం తీసుకుని దానికి ఒక నిర్ణయానికి రావడం, అకస్మాత్తుగా దొడుగుతనంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, ఇది మనసుకున్నటువంటి లక్షణం. ఎందుకంటే మనసు అనేటువంటి చంచలమైంది, మాటి మాటికి అటు ఇటు చెల్లిస్తూ ఉంటుంది, మొండిది కాబట్టి ఇది ఎప్పుడు కూడా దుడుగుతనంతో కూడినటువంటి అకస్మాత్ నిర్ణయాలు తీసుకుంటుంది. అకస్మాత్ నిర్ణయాలు కాకుండా కాస్తంత ఆలోచించి, ఇక్కడ చెప్పారు భావ సంశుద్ధి, ఆలోచించి పరిశుద్ధమైనటువంటి భావంతో మనం నిర్ణయాలు అనేటువంటి తీసుకోవాలి. తొందరపాటు పడకూడదు. ఈ అందుకనే ఇక్కడ ఆత్మ నిగ్రహం అంటే మనసును నిగ్రహించడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, సన్నివేశాలు ప్రమాదకరమైనటువంటి ఉద్రేకపరిచేటువంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేటువంటిది కూడా ఆత్మ వినిగ్రహ అనేటువంటి ఈ పదం కిందకే వస్తుంది. ఇప్పుడు అంబరీష్ మహారాజు కూడా దుర్వాసమైన అగ్ని రాక్షసం సృష్టించి ఆయన మీదకి వదలగానే వెంటనే ఈయన ఎదురు తిరగలేదు, తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. ఆయన అట్లానే చాలా స్పష్టమైనటువంటి మనసుతో దుర్వాసమునికి అదే విధంగా గౌరవాన్ని ఎలా కొనసాగించాలని చెప్పి ఆలోచించాడనమాట. అంత పెద్ద ప్రమాదం ముందుకొస్తే కూడాను ఆయన అక్కడ ఒక రెప్పపాటు కూడా కదిలించకుండా అదే విధంగా దుర్వాసమునిని గౌరవిస్తూ నించుని ఉన్నాడనమాట. అంతేగాని ఆయన అక్కడ ఈ కుక్క అడుగు చెప్పు దెబ్బ కార్యక్రమం లాగా వెంటనే ఈయన మీదకి ఇది పంపించాడు, నేను ఆయన మీద ఇంకోటి పంపించాలని చెప్పి ఆలోచించలేదు. కనుక ఆ విధంగా ఈ మనసులో మనసు నిగ్రహించడం ఒక ఎత్తు అయితే, ఉద్రేకపరిచే సమయాలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి పరిశుద్ధ భావంతో నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది కూడా మనసుకున్నటువంటి తపస్సు.
నౌ ఎనీ ఆఫ్ దీస్ త్రీ ఆస్టరిటీస్, బాడీ, మెంటల్ or speech, can be in any of the three modes of nature. That is an amazing fact. You can even control your mind for the purpose of some ignorant activity. Hiranyakashipu was controlling his mind for 36,000 years, staying in one place. Ants were crawling over his body. His whole body was eaten up by ants, and there was an ant hill in place of his body. Still he was self-controlled. So it means that these austerities can be executed either in goodness, passion or ignorance. So we should know, we should act in goodness. We should not act in passion or ignorance. So then we should know what are the symptoms of austerities in goodness, austerities in passion and austerities in ignorance. So Krishna defines that in the 17th chapter. Shraddhaya paraya taptam tapastat trividham narai afala kankshivir yuktai sattvikam parichakshate. The first condition is with transcendental faith, paraya shraddhaya, shraddhaya. With transcendental faith, not just ordinary faith. With transcendental faith, when one performs the austerities of these three types,
without expecting any result. Afalakankshita yuktai, properly connected with the Supreme. Such a austerity is called austerity in goodness. One can think of the welfare of others in a mundane sort of way. That is not considered mode of goodness, austerity. Only when one thinks of pleasing Krishna by such welfare work, that kind of austerity is goodness activity. But if you are trying to do welfare activities so that you can become famous, or even that they get some material benefit, that type of austerity is in the mode of passion. So afala kankshibir means do not expect any fruit. You are doing it simply for pleasing Krishna. That is the only fruit, no material fruit.
ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మానసిక వాక్పూర్వక శారీరక తపస్సులన్నీ కూడా మూడు గుణాలు ఆధారపడి ఉంటాయి అన్నమాట. మూడు గుణాల ప్రకారంగా వాటిని చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు తపస్సు అనేనంటే అది తమగుణంలో కూడా తపస్సు అనేటువంటిది చేస్తూ ఉండొచ్చు. హిరణ్యకశిపు అట్లా చేశాడు. ఆయన ఎంత తీవ్రమైన తపస్సు చేశాడంటే 36,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శరీరాన్ని అంతా కూడా ఎండగట్టేశాడు. శరీరం అంతా కూడా ఆయన పూర్తిగా తినేసినాయి. అక్కడ చీమలు తినేసి ఒక పెద్ద చీమల పుట్ట ఏర్పడిపోయింది ఆయనకి శరీరం మీద. అంత తీవ్రమైన తపస్సు ఆయన దేనికోసం చేశాడంటే తమగుణంతో అతను చేశాడనమాట. అందుకని మనం చేసేటువంటి తపస్సులు ఏవైతే ఉన్నాయో, శారీరక వాక్పూర్వక మానసిక తపస్సులు, వీటిని మనం రజోగుణం తమగుణాలతో చేయకుండా సత్వగుణంతోనే వీటిని మనం చేయాలి. అందుకనే అసలు తపస్సు అంటే సత్వగుణంతో కూడిన తపస్సు ఎలా ఉంటుంది, రజోగుణంతో కూడిన తపస్సు ఎలా ఉంటుంది, తమగుణంతో కూడిన తపస్సు ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. ఇక్కడ 17వ అధ్యాయంలో భగవంతుడు కృష్ణుడు తెలియజేస్తున్నాడు మనకి, సత్వగుణంతో కూడిన తపస్సు అంటే ఎలా ఉంటుందంటే పరయా శ్రద్ధయ, దీవమైనటువంటి శ్రద్ధతో. మా సాధారణమైన శ్రద్ధ కాదు అది, దీవమైనటువంటి శ్రద్ధతో ఉండాలి. తర్వాత అఫలాకాంక్ష వీరు, ఎటువంటి ఫలాపేక్ష ఆశించకుండా ఉండాలి. కృష్ణుడితో భగవంతుడితో అనుసంధానం అయి ఉండాలి. అటువంటి స్థితిలో చేసేటువంటి తపస్సు ఏమవుతుందంటే అది సాత్వికమైనటువంటి తపస్సు అని చెప్పి అనబడుతుంది. అలా కాకుండా మనం చేసేటువంటి తపస్సు తోటివారికి శ్రేయస్సు కోరుకున్నా గాని, తోటివారికి శ్రేయస్సు కోరుకునేటప్పుడు అది భౌతికమైనటువంటి భావంలో కూడా అట్లా కోరుకుంటూ ఉండొచ్చు. కానీ మనం తోటివారికి శ్రేయస్సు కోరుకున్నప్పుడు ఎలా ఉండాలంటే, ఈ శ్రేయస్సు ద్వారా వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలి, దాని ద్వారా కృష్ణుడు సంతృప్తి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో మనం తోటివారి శ్రేయస్సును కోరుకోవాలి. ఒక్కోసారి మనం తోటివారి యొక్క శ్రేయస్సుని ఈ విధంగా కూడా కోరుకుంటాం. తోటివారికి శ్రేయస్సు కోరుకుంటే నాకు పలుకుబడి పేరు వస్తుందని, లేకపోతే వాళ్ళకి భౌతిక లాభాలు వస్తాయని అలా కోరుకుంటాం. అది మాత్రం రజోగుణంతో కూడినటువంటి తపస్సు అవుతుంది. అలా కాకుండా కృష్ణుని సంతృప్తి పరచాలనే ఏకైక ఉద్దేశంతో తోటివారికి శ్రేయస్సు కోరుకుంటే అది సాత్విక తపస్సు అనబడుతుంది.
సిమిలర్లీ రాజసిక తపస్సు సత్కార మాన పూజార్థం ఫర్ రెస్పెక్ట్ ఆనర్ అండ్ వర్షిప్ దంభేన తపోచైవత్. వెన్ యూ డూ తపస్య ఫర్ దీస్ పర్పసెస్ సో యూ కెన్ గెట్ రెస్పెక్ట్ పీపుల్ రెస్పెక్ట్ ఆస్టెరిటీ ఆర్ బికాస్ యూ గెట్ ఆనర్డ్ బై అదర్స్ ఆర్ యూ బి వర్షిప్ బై అదర్స్ ఆర్ యూ లుకింగ్ ఫర్ సమ్ రిజల్ట్ క్రియతే తదిహ ప్రోత్తం. For these kinds of fruity mentalities when you perform tapasya, any of these tapasyas, you can even worship superiors for this reason. Ekalavya was doing that. He was worshipping a statue of Dronacharya, but with the idea of becoming a very powerful archer. Dronacharya knew that he was disqualified and he didn't want to teach him. But still he wanted to prove that he could do better than Arjuna, and therefore he went on learning. So he did severe tapasya. But that tapasya is not counted as sattvika tapasya, it's rajasika tapasya.
Tarvata rajaguna tapasya ante, rajaguna tapasya ante satkaramana pujardham ante satkaram naku jarugutundani, nannu andaru abhimanistarani, nannu andaru pujistarani, lekapothe oka kriyalo oka phalitanni aashinchistey ఈ రకంగా చేసేటువంటి తపస్సు అంతా కూడాను రజగుణ తపస్సు అనేది. అంటే తోటి వారి నుంచి సత్కారాన్ని కోరుకోవడము, గౌరవాన్ని కోరుకోవడము, పూజలు కోరుకోవడము, చేసిన క్రియలో ఖచ్చితంగా ఫలితం ఆశిస్తూ చేయడము, ఇవన్నీ కూడాను రాజసిక తపస్సు అని చెప్పి అనబడతాయి. ఇది దీనికోసం మనం ఒక్కొక్కసారి ఫలితాల కోసం పెద్దవాళ్ళు పూజిస్తాం కూడా. ఏకలేవుడు ఆ విధంగా చేస్తున్నాడు. ద్రోణుడు అతనికి అనర్హుడు అని చెప్పి తెలిసి అతనికి విద్య నేర్పించడానికి ఒప్పుకోకపోయినా సరే ద్రోణుడు విగ్రహాన్ని పెట్టుకునేసి ఏకలవ్యుడు పూజిస్తూ ఉన్నాడు. దేనికోసం? నేను అర్జునుడి కన్నా కూడా గొప్ప ధనుర్విద్యలో అనుభవజ్ఞుడు కాగలను అని నిరూపించాలని చెప్పేసి తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. దానికోసం ద్రోణుడిని పూజిస్తున్నాడు. ఏకలవ్యుడు చేసిన తపస్సు సాత్విక తపస్సు కాదు, అది రాజసిక తపస్సు. అది
సిమిలర్లీ తామసిక తపస్సు
based on foolish activity meant for torturing the body and the mind, and for torturing others. Hiranyakashipu's tapasya is tamasika tapasya. Because he performed tapasya to hurt others. His tapasya's purpose was to hurt others. He wanted to become powerful and hurt others. Gandhi's tapasya is passionate tapasya. He didn't want to hurt others, but he wanted to use that for material purposes. He wanted to gain respect, so that he could use that respect for controlling people. And the tapasya of the devotees such as Dhruva Maharaj. And this is purely sattvika tapasya. Although Dhruva Maharaj wanted to gain something, he didn't perform the tapasya for that purpose. He performed the tapasya to fulfill the order of Narada. He wanted a kingdom, but his tapasya is sattvika tapasya because he performed it under the order of Narada Muni. He asked Narada Muni, I want an honest means by which I can gain the kingdom of God, more than the kingdom of Brahma. That is what he said. And Narada Muni gave him a program, and he executed the program carefully, but actually to please Narada more than to gain the kingdom. So that is not considered as Rajasika, it's considered as sattvika tapasya.
తామసిక తపస్సు అని అంటే శరీరాన్ని మనసును తీవ్రంగా కష్టపెట్టడము, ఆ తపస్సు ద్వారా తోటి వారిని విపరీతంగా ఇబ్బంది పెట్టడం, ఇది తామసిక తపస్సు. హిరణ్యకశిపుడు ఇదే చేశాడు. ఆయన శరీరాన్ని చాలా తీవ్రంగా కష్టపెట్టాడు. అసలు ఆయన కార్యక్రమం ఏంటంటే, అంత తపస్సు చేసే కార్యక్రమం తోటి వారిని కష్టపెట్టడం కోసమే. నేను తపస్సు చేసి శక్తిని పొంది నేను ద్వారా తోటి వాళ్ళని విపరీతంగా కష్టపెట్టాలి అని చెప్పి ఆయన తపస్సు చేశాడు. ఇదంతా కూడా తామసిక తపస్సు. గాంధీజీ ఇటువంటి వాళ్ళు చేసిన తపస్సు రాజసిక తపస్సు. తోటి వారిని హాని కలిగించాలనుకోలేదు వాళ్ళు, కానీ వాళ్ళ తపస్సు తీసుకోవడం ద్వారా 10 మందిలో పలుకుబడి పొందాలని, ఆ పలుకుబడితే 10 మందిని నియంత్రించాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అది రాజసిక తపస్సు. సాత్విక తపస్సు అంటే ధ్రువ మహారాజు ఇటువంటి భక్తులు చేసినంతా కూడా. ధ్రువ మహారాజు రాజ్యాన్ని కోరాడే గాని ఆయన తపస్సు చేసినప్పుడు మాత్రం ఆయన ఉద్దేశం అది తాత్విక తపస్సు. కారణము నారదుని యొక్క మాటలను సంతృప్తిపరచాలని తపస్సు చేశాడు. ఆయన ముందు నారదుని అడిగాడు, బ్రహ్మ కన్నా గొప్ప రాజ్యాన్ని నేను న్యాయమైన మార్గంలో ఎలా సాధించగలను ఒక దారి చెప్పండి నాకు అన్నాడు. నారదుని ఆయనకు ఒక కార్యక్రమం ఇచ్చి ఇలా ఈ విధంగా చేయని చెప్పాడు. అప్పుడు ఆయన వెళ్లి ఆ కార్యక్రమాన్ని బ్రహ్మ కన్నా గొప్ప రాజ్యం పొందాలనే ఉద్దేశం కన్నా కూడా నారదుని చెప్పాడు కాబట్టి నేను చేయాలనే ఉద్దేశంతోనే ఆయన తపస్సు చేశాడు. సాత్విక తపస్సు ఆయన.
ఆఫ్ కోర్స్ ఈవెన్ ఎనీ మెటీరియలిస్టిక్ తపస్సు దేర్ విల్ బి సమ్ మిక్చర్ ఆఫ్ తమగుణం అండ్ రజోగుణం. It cannot be purely tamagun, cannot be purely rajagun. So Gandhiji's tapasya also has some features of tamagun, because it unnecessarily tortures the body, unnecessarily tortures the super soul also in the body, and these are activities of ignorance.
భౌతికమైన తపస్సు ఏదైనా గానీ రజో తమగుణాల మిశ్రమం ఉంటుంది. ఇప్పుడు రజోగుణంతో చేసిన తపస్సు గాంధీజీ తపస్సు మన ఉదాహరణ తీసుకుంటే కూడా ఆయన అనవసరంగా శరీరాన్నినూ దేహంలోని పరమాత్మని బాధిస్తున్నాడు గనక అందులో తమగుణం అనేటువంటి కూడా కలిసి ఉందన్నమాట. ఏ భౌతికమైన తపస్సు అయినా రజో తమగుణాలతో కలిసి అజ్ఞానంతోనే ఉంటుంది అది.
సో ఫర్ ఆల్ డివోటీస్ వి విల్ గో త్రూ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ టుమారో, మోర్ అబౌట్ తపస్య అండ్ అనుగ్రహ దట్ కమ్స్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ సచ్ తపస్య. వర్కింగ్ టుగెదర్ ఇన్ అవర్ సొసైటీ ఇస్ అ గ్రేట్ తపస్య. ఇట్ ఇస్ నాట్ ఈజీ ఫర్ ద కామన్ కాజ్ ఆఫ్ ప్లీజింగ్ ద సుప్రీం లార్డ్. దిస్ తపస్య has so many features to it. It involves the bodily tapasya, it involves mental tapasya, it involves also vakya tapasya. Vacho vegam, manasa krodha vegam, jibha vegam, udropastha vegam, edan vegan yo vishaheta dhira, sarvamapi maham prithivim sishishyat. So, our movement is a movement of tapasya. And the tapasya comes from outside sources as well as inside sources. It is not always from outside sources. And we have to tolerate all these things for the sake of Krishna, so that we can please the Supreme Lord. It is not very easy. Kalena tivra tapasa parishuddha bhava. Even Lord Brahma performed very long tapasya. We want to achieve results immediately. Even Bhaktisiddhanta Saraswati Thakur, before he went on this massive preaching, he went for 10 years to chant Hare Krishna Maha Mantra, 192 rounds every day. 1 billion names he chanted. And during that tapasya, during Chaturmasya, he was eating only once a day, and if it rained, he would hold an umbrella and chant. This is Bhaktisiddhanta Saraswati Thakur's tapasya. We don't want to do tapasya, we want to have immediately results, we want to prove so many things. But that way we will not be actually pleasing Krishna to the full extent. But when you perform the tapasya of purification of heart, parishuddha bhava, Krishna will be pleased. Automatically everything will come. Srila Prabhupada also performed 40 years of tapasya before he could make one center also. 43 years. 1922 he met his guru. 1965 he went to America. 1966 is when he had this first storefront on 26th Avenue. So 43 years of hard tapasya before he could really produce something. So what is he indicating by that? That if somebody is not doing this selfless service to the spiritual master, that the results that come from that will be mixed with material qualities. It will not be pure spiritual quality. And it won't give you total satisfaction of the heart. So one must be prepared for this long drawn tapasya. Then only one will be able to actually please the Supreme Lord.
ఇక్కడ భక్తుల విషయానికి వచ్చేసరికి మనకు కూడాను ఈ తపస్సు అనేటువంటిది ఉంది. మన తపస్సు ఏంటంటే ఉద్యమాలు అందరం కూడా భగవంతుని సంతృప్తిపరచాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో కలిసిమెలిసి ఇక్కడ పనిచేయడం అనేటువంటిది నిజమైన తపస్సు. మనకి మనకైతే భక్తులకి ఇందులో అన్ని తపస్సులు ఉన్నాయి. మానసిక తపస్సు ఉంది, శారీరక తపస్సు ఉంది, వాక్పూర్వక తపస్సు ఉంది. అసలు మన ఉద్యమమే తప ఉద్యమం అన్నమాట ఇది. ఇందులో బయట నుంచి తపస్సులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, లోపల నుంచి తపస్సులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అన్ని విధాల తపస్సులు ఎదుర్కోవాలి. ఎదుర్కొంటాం కూడా కృష్ణుని సంతృప్తిపరచడం కోసం, ఆయన యొక్క ప్రీత్యర్థం కోసం అనేటువంటి తపస్సులన్నీ కూడా తీసుకుంటాము. అయితే ఈ తపస్సులు ఈ విధంగా మనం తీసుకునేటప్పుడు ఇది మన ఉద్దేశాలు ఎట్లా ఉంటాయంటే, బ్రహ్మదేవుడైతేనేమో ఆయన భగవంతుని యొక్క అనుగ్రహం కోసం చాలా దీర్ఘకాలం తపస్సు చేశాడు, మనకి అప్పటికప్పుడు ఫలితాలు కావాలంటాం. కానీ తపస్సు అనేటువంటిది మనం ముందు తీసుకోవాలన్నమాట. ఏదైనా ఒక కార్యం చేసే ముందు అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవడం కోసం తీవ్రమైన తపస్సును ఆచరించాలి. భక్తిదాన మహారాజు కూడా ఆయన ప్రచారానికి వెళ్లబోయే ముందుకు 9 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు. ఆయన చేసిన తపస్సు రోజు కూడా 192 మాలలు జపం చేయడం, 1 బిలియన్ నామాలు జపం చేశారు. ఆయన వర్షాకాలం వచ్చిందంటే ఆయన గొడుగు వేసుకుని గొడుగు కింద కూర్చొని జపం చేసుకునేవారు. ఆయన ప్రచారానికి రాబోయే ముందుకు అంత తీవ్ర తపస్సును ఆచరించారు. అదేవిధంగా మన పరిస్థితులు అలా కాదు, అప్పటికప్పుడే ఫలితాలు కావాలంటాము. తపస్సు తీసుకోవడానికి వీటన్నిటికీ ముందురం కానీ నాకు వెంటనే ఫలితాలు అయితే కావాలని కోరుకుంటాం. ప్రభుపదుల వారు కూడా ఆయన 43 సంవత్సరాలు తపస్సు తీసుకున్నాయి. 1922 గురువు గారిని కలిస్తే, 65 అమెరికా వెళితే, 66 ఒక చిన్న స్టోర్ ఫ్రంట్ లో ఆయన సంస్థ స్థాపించారు 26th Avenue. దానికి ఆయన 43 సంవత్సరాలు తపస్సు తీసుకున్నారనమాట. 43 సంవత్సరాలు ఆయన ఆధ్యాత్మిక గురు యొక్క మాటను గురించి ఆలోచిస్తూ సాధించాలని ప్రయత్నించారు. ఈ సారాంశం ఏంటంటే, ఆధ్యాత్మిక గురువు గనక మనం నిస్వార్థ భావనతో సేవ అనేది చేయకపోతే మనలో అన్ని కూడాను భౌతికమైనటువంటి ప్రేరణలు వస్తాయి, దానివల్ల భౌతిక ఫలితాలు కూడా వస్తాయి, దానివల్ల మనకైతే సంతృప్తి లభించదు. ఎందుకంటే మనం చేసే తపస్సు పట్ల కృష్ణుడు పూర్ణంగా సంతృప్తి చెందడం లేదు కాబట్టి మనకు కూడా సంతృప్తి అనేటువంటిది రాదు. అలా కాకుండా ఏ రకమైనటువంటి తపస్సు అనే కానీ ముందు అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవాలనేటువంటి ఒక తపస్సు చేసిన తర్వాత ఏ కార్యం మనం మొదలు పెడితే దానివల్ల కృష్ణుడు సంతృప్తి పడతాడు, మనకి సంతృప్తి వస్తుంది.
సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పర్ఫార్మింగ్ దిస్ తపస్య for 1.5 hours, 1 hour and 40 minutes. We'll continue tomorrow.
మీరు తపస్సును ఆచరించినందుకు గంట గంట నర్సేపు మీ అందరికి కూడా ధన్యవాదాలు. రేపు మళ్ళీ మనం కొనసాగిద్దాం.
శ్రీల ప్రభుపాద్కి
గ్రేస్ కృష్ణ స్మరణ ప్రభుకి శ్రీల ప్రభుపాద్కి ఉత్తాయిగా ఊరు ప్రేమనందే.